अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम क्लीम कृष्णाय गोपीजनवल्लभाय नमः
నిన్న మనం అశ్వమేధ పర్వంలో ఉదంకోపాఖ్యానంలో భాగంగా ఉదంకుడు సౌదాస మహారాజు గారి ఆతిథ్యం స్వీకరించి తొందరపడి ఆయనని శపించి తాను శాపానికి గురయ్యాడు. అందువల్ల ఎప్పుడూ కూడా ఉద్వేగం మనిషిని పాడు చేస్తుంది. అనుద్వేగకరం వాక్యం. మనిషి ఎప్పుడూ కూడా ఉద్వేగము లేకుండా మాట్లాడాలి. ఉద్వేగం అంటే ఏమిటనమాట? చిన్న చిన్న విషయాలకి తొందరపాటుతో నోరు జారడం, ఇది ఎప్పుడూ ప్రమాదమే. వేగం ఉద్వేగం, నిజానికి వేగానికి ఉద్వేగానికి సంబంధం లేదు, ఉద్వేగం మనస్సుకి సంబంధించింది. తొందరపాటు, ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన దాంట్లో ఉన్న అంతరార్థం ఏమిటో, ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడో తెలియకుండా తొందరపడి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి వాగడం ఉందే, దానికి ఉద్వేగం అని పేరు అన్నమాట. ఒక ఆయన ఒక పురాణం చెబుతూ రాముడు దొంగ అన్నాడు. ఇంకా వెనక ముందు చూడకుండా వీడు రాముడిని దొంగ అన్నాడు, వీడంతం చూస్తాం. నిజానికి అన్నవాళ్ళంతా అంత పూర్వం పరమనాస్తికులు. ఆయన రాముడు దొంగ అనగానే వెంటనే వెనక ముందు చూడరనమాట, మిగతా రికార్డింగ్ వినరు. ఈ 24 గంటల ఛానల్ వాడు కూడా ఏం చేస్తాడనమాట, ఫలానా ఆయన రాముడు దొంగ అన్నాడు ఆయన ఒక్క ముక్కే 1000 సార్లు వేస్తాడు స్క్రోలింగ్. దాంతో వెనక ముందు చూడకుండా అందరూ ఆయన ఇంటి మీద పడ్డారు. అప్పుడు ఆయన మొత్తం ప్రసంగం ఒకసారి వినండి అన్నాడు ఆయన. సరే, అప్పుడు మళ్ళీ ఆ వీడియోని టీవీలో పెట్టుకు విన్నారు. అందులో ఏముంది, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం అని ఉంది. అపహర్త అంటే అర్థం ఏమిటి? దొంగ, అపహరించువాడు. కాబట్టి అందులో ఏముంది, రాముడు దొంగ. కాకపోతే ఏం దొంగతనం చేస్తాడు? ఆపదాం అపహర్తారం, ఆపదలని దొంగతనం చేస్తాడు. మన కష్టాలన్నీ ఎత్తుకుపోతాడు, దాని బదులుగా సంపదలు ఇస్తాడని ఆయన చెప్పాడు. అందువల్ల రాముడు ఇటువంటి దొంగ సుమ అని ఆ శ్లోకానికి అర్థం చెబితే, మిగతా వినిపించుకోకుండా రాముడిని దొంగ అన్నాడంటే అవతల పడి అవమానించినట్టే కదా. పనిలో ఏముందో తెలుసుకోవాలి, పూర్తిగా అంతరార్థం గ్రహించి అప్పుడు నువ్వు యుద్ధం చేయాలి. సగం సగం విని, నిద్రమత్తులో విని, మధ్యలో ఉలిక్కి వెళ్ళి వచ్చి వాడు ఏమన్నాడని పక్కవాడిని అడిగి అప్పుడు యుద్ధం చేస్తేలాగా? చాలా జాగరూకులమై వినాలి, జాగరూకులమై మాట్లాడాలి. లేకపోతే ఏమవుతుంది, ఉద్వేగంతో మాట్లాడితే దానివల్ల ముందు ఏహం పోతుంది, తర్వాత పరం కూడా పోతుంది, అవతలవాడికి వచ్చే నష్టం ఉంది. ఇప్పుడు ఈ ఉదంకుడికి ఉన్న ఏకైక స్వభావం ఉద్వేగం, అన్నిటికీ తొందరపాటే. మీకు నిన్నే చెప్పాను కదా, కృష్ణుడినే శాపం పెడతానని సిద్ధం అయ్యాడు. కృష్ణ నువ్వు చేసింది అపరాధం అన్నాడు, దానివల్ల అమృతాన్ని కోల్పోయాడు. అందుకే ఆయన పాత కథని మళ్ళీ ఇక్కడ మనకి ఆదిపర్వంలో వచ్చిన కథని యథాతథంగా కొద్ది పెసరు మార్పులతో అశ్వమేధ పర్వంలో చెప్పారు. ఉదంకుడు గురుభక్తి కలిగిన వాడు కాబట్టి బతుకుతున్నాడు తప్ప ఆ గురుభక్తే లేకుండా ఉంటే ఆయన ఉద్రేకానికి ఎప్పుడో దెబ్బతినేవాడు. ఒక మహారాజు కుండలాలు ఇచ్చినవాడు ప్రేమతో అన్నం పెడితే అటువంటి వాడిని తొందరపడి నువ్వు గుడ్డివాడు అయిపోవాలని చెప్పించడం ధర్మమేనా? ఇప్పుడు ఎంతో శ్రద్ధతో భక్తితో ఒక 54 రోజులు ఉపన్యాసం ఏర్పాటు చేశారు, మకాం ఇచ్చారు, ఓ వంట వండిపెట్టి అంత భోజనం పెడుతున్నారు. ఎప్పుడన్నా కర్మగాలు ఒక రోజున ఏ పప్పున్నా కంపు వస్తే అంత మాత్రమే శాపం పెడతానా? మహాపాపం కదా అది. ఇన్నాళ్ళు పెట్టింది ఎండిపోయింది, ఒక్కరోజుకి తొందరపడి శాపం పెడితే అది శాపం పెట్టిన వాడిని పాడు చేస్తుంది. ఎందుకంటే అవతల దాతకొచ్చే నష్టం ఉంది, దాత ఎప్పుడు మంచి మనస్సుతో చేస్తాడు. అన్ని వేళలా ప్రతి కార్యక్రమము మన చేతిలో ఉండదు. ఇవాళ ఓ మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకున్నామండి, అన్ని ఏర్పాట్లు అయ్యాయి, తీరా కర్మగాలింది, ఆ పూట మైకు పనిచేయలేదు, ఆ తప్పు వాడదా? అది నీ కర్మ తప్ప, లేక పక్కవాడి కర్మయోగం తప్ప. జీవితంలో ఎప్పుడైనా ఎంత గొప్ప పని చేసేవాడికైనా కాలము ఇంకోటో అనుకూలించకపోతే అందులో లోపం వస్తే ఆ లోపాన్ని సహృదయతతో స్వీకరించాలి. అన్నిటికీ ఆగ్రహం పనికిరాదు. ఉదంకుడు అందుకే రాజుని చెప్పించి శాశ్వతంగా సంతానం లేకుండా అయిపోయాడు. తర్వాత గురుపత్ని కోసం సౌదాసుని భార్య మదయంతి ఇచ్చిన కుండలాలు పట్టుకెళ్ళాడు. దారిలో ఓ చోట మంచి చెరువు వచ్చింది. సంధ్యా సమయములో సమయము తప్పకుండా సంధ్యావందనం చేసే మహానుభావుడైన వేదము చెప్పిన మాట తూచా తప్పకుండా పరిపాలించేవాడు ఎప్పుడు బాగుపడతాడు. వేదములు మానవులకి కొన్ని కర్మలను చెప్పాయి. అసలు వేదమంటే శ్రీమన్నారాయణునికి ఊపిరన్నారు. మనందరం గాలి తీసుకుంటున్నాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా, అని లోపల గాలి తీసుకోవటం, మనం మళ్ళీ విడిచిపెట్టడం, ఈ రెండూ చేస్తున్నాం. వీటికి తీసుకునే గాలికి ఉచ్ఛ్వాసం అని, విడిచిపెట్టే గాలికి నిశ్వాసమని పేరు. శ్రీ మహావిష్ణువుకి వేదమే ఇటు ఉచ్ఛ్వాసము ఇటు నిశ్వాసం, అనగా వేదమునే ఊపిరిగా తీసుకుని మళ్ళీ వేదాన్నే విడిచిపెడతాడు ఆయన. అందుకని వేదములను నిరంతరం భక్తితో చదవాలి. చదవడం చేత కాకపోతే కనీసం శ్రవణం చెయ్యాలి, వినాలి అన్నారు. వేదములకు అంత శక్తి ఉన్నది. అనధ్యాయ తిథులలో తప్ప తక్కిన కాలములో ఎక్కడైనా మాట వరుసకైనా వేదపారాయణం జరుగుతోంది, సభ జరుగుతోంది అని తెలిస్తే పరుగు పరుగును అక్కడికి వెళ్ళాలి. అటువంటి వేదములు మానవులకి కొన్ని కర్మలను చెప్పాయి. ఏమన్నాయి అవి? సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు సరిగ్గా నడినెత్తికొచ్చినప్పుడు అంటే మిట్ట మధ్యాహ్నం, ఈ మూడు కాలములలో సూర్యోపాసన చెయ్యి, సంధ్యావందనము చెయ్యి, మూడు పర్యాయములు చేతిలోకి రెండు చేతులతోటి నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం చెయ్యి. ఉద్ధరిణితో చేతిలోకి నీళ్లు తీసుకుని విడిచిపెట్టడం సంప్రదాయం కాస్తమా? సుస్పష్టముగా సంప్రదాయంలో ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని రెండు చేతులతో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి, ఒక్క మార్గ మధ్యంలో తప్ప. అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు రెండు చేతులతోటి నీళ్లు పుచ్చుకునండి, రైల్లో ఏసీ కంపార్ట్మెంట్లో పక్కవాడి మీద విడిచిపెడతానండి అంటే కుదరదు. అది ఏసీ కంపార్ట్మెంటు, వాడు లాగోటి ఇచ్చుకుంటాడు, కంపార్ట్మెంట్ కంప్ అయిపోతుంది. ఒక ఏసీ అనే కాదు, నాన్ ఏసీ అయినా సరే అంతే, బెర్తల్లో కూర్చుని ఆ బెర్త మీద, పై బెర్త మీద కూర్చుని కింద వాడిని ఎత్తు మీదకి అర్ఘ్యం విడిచిపెడతానండి రెండు చేతులతో అంటే, నువ్వు నీళ్లు విడిచిపెడితే వాడు లాగి ఓపెది ఓటిచ్చి కన్నీళ్లు విడిచిపెట్టేలా చేస్తాడు. అటువంటి మార్గమధ్యమునందు మాత్రం అన్నిటికీ మినహాయింపించారు. అందుకని ప్రయాణ సమయంలో తప్ప తక్కిన వేళల్లో రెండు చేతులతో అర్ఘ్యం ఇవ్వాలి, హాయిగా స్నానం చేయాలి. ఒక్కొక్కప్పుడు ప్రయాణ సమయంలో నీళ్లు దొరకకపోతే, స్నానం చేసే అవకాశం లేకపోతే, అప్పుడు నేల మీద ఉన్న మట్టినే విభూతిగానో ఊర్ధ్వపుండ్రంగానో ధరించి మట్టితో కూడా అర్ఘ్యం ఇవ్వమన్నాడు. కనీసం చేతులకు మట్టైనా ఇసుకైనా ఏమీ లేకపోతే ఎండుటాకులు తీసుకునైనా సరే ఇదే అర్ఘ్యజలమని విడిచిపెట్టాలి, అర్ఘ్యం మాత్రం ఇచ్చి తీరాలి. ఇప్పుడు మీకు అనుమానం రావాలి, సరిగ్గా మీరు 6:30కి ఉపన్యాసం మొదలెడుతున్నారు, సంధ్యా సమయంలో మేమేం చేయాలని. ఇలా పురాణం వినడానికి వచ్చేటప్పుడు ఒక గంట ముందు సంధ్యావందనం చేసుకు రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ధర్మకార్యములు ఉన్నప్పుడు వేద సభయో లేక అభిషేకమో అర్చనయో ఇలాంటి పురాణ కార్యక్రమములో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి, సూర్యాస్తమయమునకు గంట ముందుగానే కార్యక్రమాలు ముగించాలి. మొత్తం మీద పని మాత్రం చెయ్యాలి, సంధ్యావందనం అర్ఘ్యప్రదానం వంటి కార్యక్రమములు చెయ్యకుండా ఏ పని చేసినా ఆ పనిలో వాడు సంపూర్ణమైనటువంటి ఫలితం పొందడు. సంధ్యావిహీన పశుభిస్ సమానాహ, సంధ్యావిహీనులు పశువులతో సమానులు. పశువులకి 4 కాళ్ళున్నాయి, వీడికి 2 కాళ్ళున్నాయి, అదొక్కటే తేడా. ఆ 4 కాళ్ళు కూడా మనం తెచ్చుకుంటే గొడవలేదు. ఈ జన్మలో కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ జన్మలో ఒక సంవత్సర కాలం పాటు మనం సంధ్యావందనం చేయకపోతే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఓహో ఒక సంవత్సర కాలం పాటు సంధ్యావందనము చెయ్యలేదా, అర్ఘ్యం ఇవ్వలేదా, నెక్స్ట్ ఇయర్ నువ్వు చక్కగా వీధిలో కుక్కగానో లేకపోతే అడవిలో నక్కగానో పుడుదువుగాక అంటాడు ఆయన. ఇంకప్పుడు ఎలాగో సంధ్యావందనం చేయవలసిన అవసరం ఉండదు, ఎముకలు నాక్కుంటూ బతకచ్చు. అప్పుడు ఈ నక్కెక్కడ, నాకలోకం ఎక్కడ? నాకలోకం అంటే స్వర్గం అన్నమాట. నక్కకి స్వర్గం కూడా దండగే. పాప ఒక నక్క ఒక శ్మశానంలో పడి ఎండిపోయిన ఎముకలు నాక్కుంటోందిట. నానాయాతన పడిపోయి ఎండిపోయిన ఎముకని ఏమని నాక్కుంటూ అంటే ఈ ఒక ఋషీశ్వరుడికి జాలి కలిగింది. అయ్యో వెరీ నక్క, ఎన్నాళ్ళటి నుంచి శ్మశానంలో పడున్నావు, అది కూడా ఎండిపోయిన ఎముక నాక్కుంటున్నావు, ఎండిపోయిన ఎముకలు ఏముంటుంది, ఏదో బతుకుతున్నావు, అందువల్ల నీ మీద నాకు జాలి కలిగింది. మానవులు పాయసం తింటున్నారు, పద్మాకర్ గారి పురాణం అయ్యాక మంచి పులిహార తింటున్నారు, పక్కన పునర్వసు నక్షత్రంలో అభిషేకం జరుగుతుంటే పూజ జరుగుతుంటే చూసి తీర్థం తీసుకుంటున్నారు, నువ్వు మాత్రం నీ కర్మగాలి ఎముకలు నాక్కుంటున్నావు. నిన్ను కూడా మహానుభావులైన ఋషులు వెళ్లేటటువంటి స్వర్గానికి పంపాలనుకుంటున్నాను. నేను నిన్ను నాకలోకమునకు, అంటే నాకము అంటే స్వర్గం, స్వర్గానికి పంపుదాం అనుకుంటున్నాను, వెడతావా అని ప్రొఫెసర్ నక్కారావు గారిని ఒక యోగీశ్వరుడు అడిగాడు. ఆ యోగికి అంత శక్తి ఉంది. యోగులు తలుచుకుంటే మనిషిని ఇక్కడి నుంచి సరాసరి స్వర్గానికి పంపగలరు. అప్పుడు ఇంతకీ నక్కంది, ఏమండి యోగి గారు, యోగి గారు నాకలోకం అంటే ఏమిటండి, అది ఎలా ఉంటుందండి అంది. పాపం దానికి ఎప్పుడు స్వర్గం అంటే తెలియదుగా, దాని బతుకు స్వర్గం అంటే శ్మశానం, అందులో కుళ్ళిపోయిన ఎముకలు, అందులో కుళ్ళిపోయిన ఎముకల్లోంచి వచ్చే రసం అంటే దానికి మరీ ఇష్టం, అదేమిటో తెలియదు. కానీ అందుకని నాకలోకం అంటే ఏమిటి, అక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుంది, అది బాగుంటుందా అంటే ఈయనకి నక్కకి తేలిగ్గా అర్థం అయ్యేలా చెప్పడం ఎలాగా అని ఒక ఆలోచన వచ్చింది. నక్కలకి స్వర్గం అంటే ఎలా చెప్పాలి, అదేం చదువుకోలేదు, మీకు మళ్ళీ రోజు సాయంకాలం వచ్చి కుర్చీలో కూర్చుని హాయిగా పురాణం విందో, అందువల్ల పాపం నక్కకి స్వర్గం అంటే తెలియదు. స్వర్గం అంటే ఏమిటో తెలిస్తే, దాని గొప్పతనం తెలిస్తేనే అది స్వర్గానికి వెడుతుంది, అక్కడ గొప్పతనం తెలియకపోతే వెళ్ళదు. అందుకని బాగా ఆలోచించి, ఇదిగో నక్క స్వర్గం చాలా గొప్పది, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, నువ్వు ఇక్కడ ఎండిపోయిన ఎముకలు నాక్కుంటున్నావు కదా, అదే స్వర్గానికి వెడితే ఆ ఎముకలు నాక్కోవలసిన కర్మ ఉండదు, ఆహారానికి వెతుక్కోవలసిన అవసరం ఉండదు, అక్కడ అమృతం ఇస్తారు, అమృతం తాగితే జరామరణాలు ఉండవు, ఆకలి ఉండదు, దాహం ఉండదు నాకలోకంలో అన్నాడు ఆయన. వెంటనే అది పక్కపక్కనవి, అంటే స్వర్గంలో ఆకలి వెయ్యిదా అండి అంది. అబ్బే అన్నాడు ఈయన, అంటే అక్కడ ఎముకలు నాక్కోవలసిన అవసరం ఉండదా అండి అంది. చచ్చ అక్కడ ఎముకలు ఎందుకు ఉంటాయి అనగానే, అయ్యో ఇదే నా స్వర్గం అంటే, ఎండిపోయిన కుళ్ళిపోయిన ఎముకలు శ్మశానంలో సాయంత్రం పొద్దున్న నాలిక పెట్టి నాక్కుంటూ ఉంటే ఆహాహా ఏమి టేస్టు, ఏమి టేస్టు, ఈ టేస్టు లేని స్వర్గం వేస్ట్, నేను వెళ్ళనందిట. అందుకని అప్పటి నుంచి ఏమని పుట్టిందనమాట, ఇది ఉపనిషత్తుల్లో కథ అనమాట, నక్క ఎక్కడ నాకలోకం ఎక్కడా, అది మన నోట్లో పడి నాకం పోయి నాగం అయ్యింది, నిజానికి అది నాకలోకం అనమాట. కాబట్టి నక్కను స్వర్గానికి కడతామంటే అది ఎందుకు కొడుతుంది, దానికి శ్మశానమే. అలాగే ప్రతి వ్యక్తి కూడా స్వర్గాన్ని కాదనుకుని భ్రష్టుడై వేదాచార విహీనుడై మళ్ళీ మళ్ళీ నీచమైన జన్మలు ఎత్తుతున్నారు నక్కల్లాగా. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ప్రాణి వేదములలో చెప్పినటువంటి ఇటువంటి కర్మలను ఆచరించాలి. అందుకని వీటికి ఏమని పేరు, వేద విహిత కర్మములు. అంటే వేదములలో విహిత విధించబడిన చెప్పబడిన కర్మములు పనులని పేరు. అంటే వేదములు నీవు ఇలా నడుచుకో, ఇలా అర్చన చెయ్యి, ఇలా సంధ్యావందనం చెయ్యి అని చెప్పాయి, వాటిని తూచా తప్పకుండా ఆచరించామా ఇహం పరం రెండు లభిస్తాయి. ఒకవేళ చెయ్యలేం అనుకుందాం, అందరం వేదకర్మలు చేయలేకపోతే దానికి సులభోపాయం ఈ పురాణం వినడం. సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సమస్త వేదములు వినడం వల్ల వచ్చే ఫలితం, సర్వయజ్ఞములు చేయించడం వల్ల చూడడం వల్ల వచ్చే ఫలితం, సకృత్ అంటే ఒక్కసారి పురాణ శ్రవణాత్ పురాణము వినడం వల్ల తత్ఫలం లభతే నరః, నరుడు ఆ ఫలితం పొందుతున్నాడు. ఒక్కసారి పురాణం వింటూ వస్తుందిట. ఎంత సులభంగా వేదవ్యాసులు వారు మనల్ని అనుగ్రహించారో చూసారా, వ్యాసుడు అందుకే నారాయణుడు, వ్యాసో నారాయణో హరి, ఆ భగవంతుడికి మన మీద జాలి కలిగింది. అందులో ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవులు వేదేష్వనధికారిణం, వీళ్ళకి వేదముల మీద పెద్ద పట్టు ఉండదు, అధికారం ఉండదు, చదవలేరు, ఓపిక ఉండదు, కాసేపైనా కూర్చుని మనస్సుని నిలకడగా ఉంచలేరు. ఇటువంటి మానవులు వేదములలో చెప్పిన కర్మలు చెయ్యలేని అమాయకులు. వీళ్ళు ఎలా తరిస్తారు అని బాగా ఆలోచించి తపస్సు చేసి కృషి చేసి మన కోసం వేదముల సారమును పురాణముల రూపంలో అందించాడు. ఆయనే అందించి ఉండకపోతే ఇవాళ యజ్ఞములు చెయ్యలేక, అనేక వేదకర్మములు చెయ్యలేక, సంధ్యావందనాది క్రియలు ఆచరించలేక ఈ మనుషులు మొత్తం అంతా ఎప్పుడో నశించిపోయేవాళ్ళంట. కేవలం మానవులను ఉద్ధరించడం కోసం పరమ పవిత్రమైన మహాభారతం అనే ఒక గొప్ప ఇతిహాసాన్ని లోకానికి అందించాడు. ఆ ఇతిహాసం ఒకటి సరిపోదా అన్నట్టుగా బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు. బ్రహ్మసూత్రాలతో పాటుగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహవామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేరు 18 పురాణాలు ఇచ్చాడు. ఇది కాక సూర్య ఉశనస కాళికాది 18 ఉప పురాణాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి మనల్ని ఆయన ఉద్ధరిస్తూ ఉంటే మరి ఆయన ఒక్కసారినా తెలుసుకోవాలి కదా. అటువంటి వ్యాసునికి మనం ఎప్పుడు నమస్కారం చేసుకోవాలి, ఆయనకి ఎప్పుడు రుణపడే ఉండాలి. ఈయన ఉదంకుడు ఇలాంటి వేదములలో చెప్పబడిన కర్మాచరణము నిరంతరము చేయువాడు గనక గురుపత్ని కోసం కుండలాలు పట్టుకెడుతున్నవాడు దారిలో సంధ్యా సమయం కాగానే ఓ పెద్ద చెరువు కనబడగానే ఆ చెరువు ఒడ్డున తన బట్టలు దాని మీద కుండలాలు పెట్టి స్నానానికి దిగాడు. ఆయన స్నానానికి దిగాడో లేదో వెనకే రహస్యంగా అనుసరిస్తూ వస్తున్న తక్షకుడు ఐరావతం యొక్క సోదరుడు పరుగు పరుగును వచ్చేశాడు. వచ్చి ఆ కుండలాలు దిగంబరుడి రూపంలో ఎత్తుకుపోయాడు. పైగా గొడ్డ లేకుండా వచ్చి ఎత్తుకుపోయాడు. దాంతో ఈయన కంగారు పడి అయ్యో అయ్యో నా కుండలములు, మా అమ్మగారి కోసం పట్టికెడుతున్న కుండలములు ఆ నీటిలోంచి బయటకు వచ్చి ఈ పంచి కట్టుకుంటూ అలాగే సవరించుకుంటూ, వాడంటే దిగంబరంగా పెడతాడు కానీ ఈయన దిగంబరంగా అనుసరించడం బాగుండదు కదా, అందుకని ఆ బయట ఉన్నటువంటి పంచెను నానాయాత్రబడి కట్టుకుంటూ ఒరే పారిపోకరాని వెంటబడ్డట. దగ్గరి కంటే వెళ్ళి పట్టుకోబోయే సమయానికి తక్షకుడు తక్షణం సర్పరూపం ధరించి సూక్ష్మమైన పావు చిన్ని పావుగా మారిపోయి ఓ పుట్టలో దూరిపోయి మాయమైపోయాడు పాతాళానికి. ఇక చూడండి ఈయన బెంగ పెట్టుకుని అయ్యో తిథి చూస్తే దగ్గరకు వస్తోంది, మా గురుపత్ని చెయ్యవలసినటువంటి వ్రతానికి ఉద్యాపనా కాలం దగ్గర పడింది, తీరా వ్రతోద్యాపనకి కుండలాలు పట్టుకెడదామనుకుంటే ఈ దౌర్భాగ్యుడు తక్షకుడు పట్టుకుపోయాడు కుండలాలు. ఇప్పుడు ఎలా అమ్మగారి యొక్క పని ఎలా చెయ్యటం అని ఏమైనా సరే ఈ కుండలాల కోసం ఈ పుట్టలో దూరి పాతాళానికి పోదామని ఒక కర్ర తీసుకుని పుట్టను తవ్వేట. అది కదలడంలా ఆదిపర్వానికి కొంచెం ఈ అశ్వమేధ పర్వానికి పిసర్ తేడా ఉంటుంది. ఎందుకంటే అందులో కొంచెం క్లుప్తంగా చెప్పాడు, ఇందులో పూర్తిగా చెప్పాడు అనమాట. ఆ సమయంలో అక్కడికి ఒక మహాపురుషుడు వచ్చాడు. ఏమైనా కర్రతో పుట్టం తవ్వగలవా, తవ్వితే మాత్రం పాతాళానికి దారి లభిస్తుందా, ఎందుకు పని అంటే ప్రాణం పోయినా పర్వాలేదు గురువు గారి కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు అదృష్టం బాగుంటే అందులో విజయం లభిస్తే లభిస్తుంది, లేకపోతే మహా అయితే చచ్చిపోతాను. కానీ ప్రయత్నము చెయ్యకుండా కుండలములు సంపాదించకుండా మాట వరసకు కూడా వెనక్కి వెళ్ళను. వేదం ఏం చెప్పింది, యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష, నీవు ప్రయత్నము చేయము, ప్రయత్నము చేసినప్పటికీ అందులో నీకు విజయము లభించకపోతే నీ తప్పు లేదు. మనం అసలు ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. ఒక ఆయన ఎంటెక్ చదవాలనుకున్నాడు, ఎంట్రన్స్ రాయాలి. అసలు నేను ఎంట్రన్స్ రాయడం మరి సీట్లో కూర్చుంటానండి, నేను ఎక్కడ వేస్ అవుతానండి అంటే దానివల్ల ఉపయోగం లేదు. ముందు నువ్వు ప్రయత్నం చెయ్యి, కష్టపడు, నీ అదృష్టం బాగుందా సీట్ వస్తుంది. లేకపోతే ఈ చదివిన చదువు ఎప్పుడూ అర్థం కాదు, జ్ఞానం ఉండిపోతుంది. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏదో ఒక పని చెయ్యవలసిందే, ఆ పనిని మొదలుపెట్టి పూర్తయ్యేదాకా కృషి చెయ్యి. కృషి చేయటం వల్ల ఒక్కొక్కప్పుడు దైవానుగ్రహంతో విజయం లభించవచ్చు. ఒకవేళ విజయం లభించకపోతే మాత్రం కొంప ములిగేదేముంది, జ్ఞానం జ్ఞానం కింద ఉంటుంది. ముందు నువ్వు ప్రయత్నించు, ప్రయత్నములో విజయము లభించకపోతే నీ తప్పు ఉండదు. అసలు ప్రయత్నమే చేయకుండా ఎప్పుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతాం, మనం ఎక్కడ చదువుతాం, మనం ఎక్కడ పేసవుతాం, మనం ఎక్కడ ఏం చేస్తాం అంటే మనం ఇక్కడే ఉంటాం. పైగా మనం అని అందరినీ కలుగుతారనమాట. నాకు నిజంగా అలా ఉంటే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. నేను ఎప్పుడు పరీక్షలకు వెళ్ళినా పద్మాగర్ గారా మనం ఎక్కడ పేసవుతామండే అనేవాడు. నేనన్నాను నువ్వు పేసవకపోతే పేసవకపోయావు, మధ్యలో నన్నెందుకు కలుగుతావు, మనం ఎక్కడ పేసవుతావు, నన్ను కూడా అందులో కలుగుతావు ఏంటర్ బాబు, నేను గ్యారంటీగా పేసవుతాను రాయన, నన్ను గెలక్కరా బాబు అందులో అనేవాడిని. కాబట్టి ఎప్పుడు కూడా ముందు ప్రయత్నించవలేను, ప్రయత్నములో విజయం పొందుతాం మనం అంటూ ప్రయత్నం మొదలు పెడితే. అందువల్ల నేను ఈ పుట్టని తవ్వుతాను, తవ్వి పాతాళానికి వెడతాను, ఏమైనా గురుపత్ని కార్యక్రమం సాధిస్తానడు. కానీ అవతల వ్యక్తి ఆనందపడిపోయి నీకొక గుణపం ఇస్తాను, ఈ గుణపంలో వజ్రాయుధపు శక్తి ఉంటుంది, దీంతో తవ్వావా పొట్ట భూదేవి హడిలిపోయి నీకు పాతాళానికి దారి చూపిస్తుంది అని చిన్న గుణపం ఇచ్చాడు. ఆ వచ్చినవాడు సాక్షాత్తు ఇంద్రుడు, గురుభక్తి కలిగి ఉండడం వల్ల ఈయన మీద అభిమానంతో ఇంద్రుడు వచ్చి వజ్రం ఇచ్చేట గుణపం రూపంలో. దాంతో పొట్టం తవ్వగానే భూదేవి వజ్రం దెబ్బకి హడిలి వణికి ఆ పొట్టని పగలదీసి పాతాళానికి మార్గం చూపింది. అప్పుడు ఆయన పుట్టకుండా పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళి ఈ కుండలాలు ఎత్తుపోయింది ఎవరా అనని ఎంత వెతికాడో తెలిసినా, పావులన్నీ ఒకే రకంగా ఉంటాయండి బాబు, ఇప్పటికి కూడా అమెరికా వెళ్తానా, అమెరికన్స్ అందరూ ఒకే రకంగా ఉంటారు, అందులో ఎవడు సెబాస్టియన్నో ఎవడు ఎలిస్టియన్నో ఎవడు ఇంకో నూస్టియన్నో తెలియట్లేదు, ఈ మాయిదారి పేరు చచ్చిపోతాం అర్థం కాదు మనకి, వాడు స్టాంపులు కొట్టేవాళ్ళంతా ఒకే రకంగా ఉంటారు. వాళ్ళకి మనం అలాగే ఉంటామేమో, ఎందుకంటే మనకు వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళకి మనం అలాగే ఉంటాం, ఎందుకంటే ఎవరినైనా ఆ దేశంలో కొంచెం తిరిగితే కానీ గుర్తుపట్టలేము. అలాగా ఈ పాతాళ లోకంలో ఉదంకుని యొక్క కుండలములు ఎత్తుకుపోయిన తక్షకుడు ఎవరో ఈయనకి అర్థం కాల. రకరకాల పాములు ఉన్నాయి, కొన్ని పాములు ఎర్రగా ఉన్నాయి, కొన్ని గోధుమ రంగులో ఉన్నాయి, కొన్ని నల్ల తాచు పాములు, కొన్ని తెల్ల తరచు పాములు. అక్కడ కూడా ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా, మన మానవుల్లో నాలాగా తెల్లగా ఉన్నవాళ్ళు మీలా నల్లగా ఉన్నవాళ్ళు ఉండరు, అలాగే పాతాళ లోకంలో కూడా తెల్ల సర్పాలు, ఎర్ర సర్పాలు, నల్ల సర్పాలు, గోధుమ రంగులో ఉన్నవి, ఆకుపచ్చ రంగులో ఉన్నవి, పిశంగ వర్ణంలో, గోరువచన వర్ణంలో, ఓరి బాబో 101 రకాల రంగులు ఉన్నాయి అక్కడ. ఈ రంగుల పాములన్నీ ఒకదాని మీద ఒకటి అలా దూకుతూ ఉంటే, ఇంకా నూడిల్స్, చైనా వెళ్ళినప్పుడు మనం నూడిల్స్ చూస్తామే అలా ఉన్నాయన్నమాట పాములన్నీ, సేమియాలు, మ్యాగీస్, ఇలా కలిసి వెళ్ళిపోతున్నటువంటి ఈ పాములను చూసి ఈయన ఒక క్షణకాలం తెల్లబోయాడు. ఇన్ని రకాల సర్పాలను చూస్తే ఎవరికైనా భీతి కలుగుతుందండి. అందులో 105 పడగలు, 101 పడగలు, 100 పడగలు, 5 పడగలు, 10 పడగలు, 20 పడగలు, ఇలా ఎన్నెన్నో పడగలు కలిగినవి. ఉఫ్ అంటూ నోట్లోంచి అగ్నిజ్వాలల వంటి విషం కక్కుతున్నవి. ఆయన భయంకరమైన సర్పరాజాలను చూచి ఈయన ఎవరిలో ఇందులో ఉదంకుడి యొక్క కొండలములు ఎత్తుకుపోయిన తక్షకుడు ఉన్నాడో అర్థం కాక గింజుకుపోయాట. ఈ పావులన్నీ ఒకే రకంగా ఉన్నాయి, ఎవరిందులో తక్షకుడన్నవాడు, ఎవడు నా కుండలాలు ఎత్తుకుపోయినవాడు అని సరే ముందు ప్రయత్నించి చూద్దాం, ప్రార్థించి చూద్దామని ఎంతో భక్తితో వరసగా పావుల్ని ప్రార్థించాడు. నేను ఆదిపర్వంలో చెప్పాను కనుక మళ్ళీ ఇప్పుడు ఆ ప్రార్థన చెప్పవలసిన అవసరం ఎక్కడ లేదు, ఆదిపర్వంలో సమూలంగా దాన్ని చెప్పాం, దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లన్నీ ఇప్పుడు చెప్పక్కర్లా, చెబితే ఓ పట్ట నాకు ఇంకా చాలా ఉంది కదా. ముందు ఆదిశేషుణ్ణి ప్రార్థించాడు, ఆ తర్వాత తక్షకుణ్ణి ప్రార్థించాడు, వాసుకిని ప్రార్థించాడు, ఐరావత విషాణ కోటినన్నిటినీ ప్రార్థించాడు, అబ్బో మొత్తం సర్పాలన్నిటినీ రక్షించండి అన్నాడు, ఒక్కళ్ళు పలకలేదట. ప్రార్థిస్తే పలకని దేవతలు నెత్తి మీద కొడితే పలుకుతారని ఒక సామెత ఉంది. క్షుద్ర దేవతలను ఉంటారు వాళ్ళు, ప్రార్థన చేస్తే లొంగరు, నెత్తి మీద దెబ్బ కొడితేనే పలుకుతారట. దాంతో ఈయనకి ఆగ్రహం కలిగింది, ఎంత భక్తితో ప్రార్థించినా సరే వచ్చి వరాలు ఇవ్వటం లేదు ఎలా వీళ్ళు అనుకుని మళ్ళీ గురువుగారి పాదపద్మములకు నమస్కారం, గురు కటాక్షం ఉంటే నాకు ఈ కుండలములు లభిస్తాయి అని మళ్ళీ గురువునే శరణు కోరాడు. ఎప్పుడైనా జ్ఞానులు కష్టం వస్తే మళ్ళీ గురుపాదాలను ఆశ్రయిస్తారు. గురోరన్యన్న విద్యతే అనుకున్నాడు. అనుకోగానే వెంటనే అక్కడికి ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రం భలే ఉంది, తెల్లని గుర్రం, చెవులు నల్లగా ఉన్నాయి. ఆ గుర్రం ఏముందో తెలుసా, నా అపానం దగ్గర ఒక్కసారి ఉఫ్ నూదు, అంటే నా మలస్థానం దగ్గరికి వెళ్ళి అందులో ఉఫ్ను ఊదావా, ఈ పావులు దిగొస్తాయి, నీ కుండలాలు నీకు ఇస్తాయి అనగానే ఈయన మారు మాట్లాడకుండా అపానం దగ్గరికి వెళ్ళి ఉఫ్ను ఊదాడు. దీని అంతరార్థం ఇదివరకు కూడా మీకు ఆదిపురంలో చెప్పా, ఆ వచ్చిన గుర్రం అగ్నిహోత్రుడు, అగ్నిని ఎప్పుడు కింద ఉఫ్ను ఊదాలి, అపానము అంటే ఊర్ధ కింద అధోభాగం, కింద ఊత్తే అగ్ని పైకి లేస్తుంది. అందువల్ల అగ్నిహోత్రుని ఎప్పుడూ కూడా ప్రజ్వరల్ల చేయడానికి ఏం చేయాలన్నమాట, అపానములో ఓదవలను, అపానము అనగా కింద భాగము, కింద విసిరితే అగ్నిజ్వాల పైకి లేస్తుందని అంతరార్థం. ఇదే శ్రీచక్రార్చన అంటే తెలిసిన మీకు, శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి, ఆ నవావరణలు మన శరీరంలో నవరంధ్రాలు, బిందుస్థానం శ్రీచక్రం యొక్క బిందు అనమాట. ఈ సహస్రార కమలమే బిందుస్థానం అంటే. శ్రీచక్రం శివయోర్వపుహు అని వేదం చెబుతున్నది. శ్రీచక్రం అనగా శివయోహ పార్వతీ పరమేశ్వరుడు యొక్క వపుహు శరీరము, వపుహు అంటే శరీరం, పార్వతీ పరమేశ్వరులు తమ శరీరమును శ్రీచక్రంగా మార్చి లోకానికిచ్చి దీన్ని అర్చించండి, ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం, వీటిలో బిందు అంటే సహస్రార కమలం, మీరు అక్కడ కుంకుమ పూజ చేస్తే మీ సహస్రార కమలంలో యోగశక్తిని కుండలినీ శక్తిని జాగృతం చేసినట్టే, ఆ కుంకుమను నుదుడు ధరించారంటే ఆజ్ఞాచక్రం బాగా పనిచేస్తుంది. అలాంటి వాడు అలా చూశాడంటే చాలు, చూపులతో పనిచేయిస్తారు. శంకరాచార్యుల వారి శిష్యులను అలా చూస్తే ఆ చూపులలో అమృతం ఒలికి అవతల వాడు ఆయన ఏం చెబితే చేసేవాట. మహాపండితులు కూడా ఆయన ఎందుకు లొంగారు అంటే ఈ భూమధ్యములో ఆజ్ఞాచక్రములో ఇతరులను ఆకట్టుకునే శక్తి ఉన్నది, ఆ శక్తి శ్రీచక్రార్చనలో వస్తుంది. శ్రీచక్రాన్ని రోజు కుంకుమతో పూజించాక కుంకుమ అక్కడ పెడితే దాన్ని ఇక్కడ ధరించండి, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. అసలు ప్రత్యేకంగా శ్రీచక్రార్చన అనేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అందులో నవావరణ పూజలో సంపుటీకరణ ఉన్నది. అందులో రకరకాల ఉపనిషత్తులు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవ్య ఉపనిషత్తు, పంచదశి మహామంత్రం, దేవీ ఖడ్గమాలలో ఉన్నటువంటి కొంచెం ఒక విధానం, వీటిని కలిపి ఒక్కొక్క ఆవరణను పూజ చేస్తూ ఉంటే ఈ సంపుటీకరణతో మా పీఠంలో నిత్యం చేస్తాం. అప్పుడు ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రతి అవయవం, ప్రతి లోపల ఉన్నటువంటి రంధ్రము పూర్తిగా అమ్మవారి శక్తితో నిండుతుంది. కోటి సూర్యుల కాంతి అప్పుడు మన శరీరంలోకి వస్తుంది. ఆ కాంతి క్రమక్రమంగా మనల్ని జ్ఞానుల్ని చేస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడు శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వరుల శరీరం. రెండోది శివయోగ అంటే లక్ష్మీనారాయణుల యొక్క శరీరం. అందుకే అందులో ఒక ఆవరణ పూజ చేస్తున్నప్పుడు, అందులో ముఖ్యంగా మణిపూరక చక్రానికి సంబంధించిన ఆవరణ పూజ చేస్తున్నప్పుడు అక్కడ విష్ణువుని ధ్యానం చేస్తాం. అందులోకి అందులో విష్ణువుని ఆవాహన చేస్తాం. రెండోది శివయోగ అంటే మరో అర్థం సరస్వతి బ్రహ్మ, అంటే బ్రహ్మదేవుడు సరస్వతి ఉన్నారు, అందులో లక్ష్మీనారాయణులు ఉన్నారు, ఉమామహేశ్వరులు ఉన్నారు. ఇంతమంది యొక్క శరీరమే, భౌతికమైన శరీరమే శ్రీచక్రం అంటే. అటువంటి అపూర్వమైన శక్తి అగ్నిలో ఉన్నది. ఆ అగ్నిని ఊదితే అది రివ్వును పైకి లేస్తుంది. ఆ పైకి లేవడం ఎటువంటిది అన్నమాట, మూలాధార చక్రములో ఉన్నటువంటి ఒక కాంతి సహస్రార కమలమునకు రావడం. మనందరం కూర్చునున్నాం కదా, కూర్చునున్న ప్రాంతానికి మూలాధారము అని పేరు. మనం కూర్చున్న ఆసన స్థానం దగ్గర ఈ వెనుక భాగంలో మూలాధారము అని ఒక చక్రం ఉన్నది. ఈ చక్రానికి గమ్ అనేది బీజం, దానికి అధిష్టాన దేవత గణపతి. ఇక్కడ నుంచి మొదలుపెట్టి మన వెన్నుపూసలో 7 చుట్టలు లేక 3 చుట్టలు చుట్టుకుని ఒక పాము పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే తల్లకిందులుగా ఉంటే ఎలా ఉంటుందో అటువంటి పాము ఆకారంలో మన శరీరంలో కుండలిని అని ఒక శక్తి ఉన్నది. ఆ పాము యొక్క తోక ఇక్కడ బిందు అంటే ఇది సహస్రార కమలం, అది పాము తోకలో ఉంటుంది. పడగలు కిందకుంటాయి. అందుకే మనం కూర్చునే ఆసనం సరిగ్గా చూస్తే ఆదిశేషుడి యొక్క లేక పాము యొక్క పడగాకారంలో ఉంటుందన్నమాట ఆసన స్థానం. ఇక్కడ నుంచి పైదాకా లోపలున్న ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది, హంస ఉన్నది, ఆత్మ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఈ 6 వరుసగా చైతన్యం చెయ్యాలి. చేసి సహస్రార కమలం వరకు అందులో ఉన్నటువంటి కాంతిని పైకి తీసుకురావాలి. ఆ తీసుకురావడానికి కుండలిని శక్తిని జాగృతము చేయుట యోగశక్తి అని పేరు. ఆ శక్తి శరీరంలో ఉంది, బాహ్యంగా శ్రీచక్ర రూపంలో ఉంది. బయటన్న శ్రీచక్రం అంటే శరీరములో ఉన్న అపూర్వమైన యోగ సాధన. ఈ యోగ సాధనలో బిందు స్థానమే సహస్రార కమలము. ఇది తెలియజేయడానికే మహానుభావులు ఏం చేశారంటే అగ్నిహోత్రాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు. అగ్నిని కింద ఊదడం అంటే ఈ అగ్ని యొక్క తేజస్సుని కింద నుంచి పైకి సహస్రార కమలమునకు అలా పైకి తీసుకురావటం. మీరు ఎప్పుడైనా బాగా యోగాభ్యాసం చేస్తే మన శరీరంలో అని ఒక శబ్దం వినపడుతుంది, పోత్కారం, పాము యొక్క పోత్కారం వినపడుతుంది. తెలిసి కానీ తెలియక చాలామంది దీన్ని వెన్నుపాము అంటారు. కొంతమంది వెన్నుపాము వెన్నుపాము అనేవారు పూర్వం వెన్నెముకని వెన్నుపాము అంటారు. అది అచ్చం పాము ఆకారంలో ఉంటుందన్నమాట. అది తెలియజేయడానికే అపానమునందు ఊదుము అంటే మూలాధార చక్రంలో ఊదు, అది సహస్రారం దాకా లేస్తుంది. అదే నీ శరీరంలో ఉన్న అగ్ని, అది వేదమంత్రముల ద్వారా శ్రీచక్రంలో ఉంది అని మనకి మహాభారతం అంతరార్థంగా తెలియజేసింది. ఇప్పుడు ఆయన ఉప్పును ఊదాడో లేదో వెంటనే పాతాళైక నికేతనాంతరంలో అగ్నిజ్వాలలు క్రోధోల్లస విలసితమై భయంకరమైన ఎర్రని రంగులు వచ్చి పడ్డాయన్నమాట. కోపం ఎర్రగా ఉంటుంది. అగ్నిహోత్రుని యొక్క కోపము ఎర్రని అగ్నిజ్వాలల రూపంలో బయటకొచ్చిందా అన్నట్లుగా గుర్రం యొక్క అపానములో ఉదంకుడు ఓదగానే భయంకరమైన మంటలు బయటకొచ్చాయి, చెవిలోంచి బయటకొచ్చాయి, గుర్రపు కళ్ళల్లో నుంచి బయటకొచ్చాయి, ముక్కుల్లోంచి బయటకొచ్చాయి. ఈ అగ్నిజ్వాలలు మొత్తం పాతాళ లోకమంతా వ్యాపించాయి, పాతాళాన్ని కాల్చివేయడం మొదలు పెట్టాయి. భయంకరమైన కార్చిచ్చులో ఉందన్నమాట అది. అభ్రంకషధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధ లోకాదభ్రం అయిపోయింది అన్నారు పోతన గారైతే. అంటే ఆకాశాన్ని ఆవరిస్తున్న పెద్ద పెద్ద నిప్పురవ్వలతో, భయంకరమైన అగ్నిజ్వాలలతో పొగలు కమ్ముతూ మంటలు నిప్పులు పుట్టుకొచ్చాయి. ఈ నిప్పులు, ఈ విస్ఫులింగములు మొత్తం పాతాళమంతా ఆవరించాయి. పాముల్ని, పాములు నివసించే మందిరాలని చిట పట చట చట ధ్వనులతో కాల్చేయడం మొదలుపెట్టాయన్నమాట. అది నిప్పురవ్వలు కూడా రావడం ఎలా ఉంటాయో తెలిసిన, ఒక్కొక్కసారి దొంగలు కాలుతున్నప్పుడు మీరు ఎప్పుడో చూడండి, చెట్లు కానీ ఎండిపోయిన దొంగలు కానీ కాలుతుంటే మధ్య మధ్యలో పెద్ద శబ్దంతో పెట్టిల్లని శబ్దం వచ్చి ఇంతంత నిప్పురవ్వలు పైకి లేస్తాయి. ఆ నిప్పురవ్వలకి స్ఫులింగములు లేక విస్ఫులింగములని పేరు. అలాంటి రవ్వలు పైకి లేచిపోతున్నాయి అనమాట, నెరుసులు పైకి లేచిపోతున్నాయి. ఇప్పుడంటే గ్యాస్ ఉష్ణోగులు వచ్చాయి కానీ పూర్వం కట్టెలతో వంట చేసేటప్పుడు ఆ కట్టెల్లోంచి మధ్య మధ్యలో నిప్పులు చిటపట్లాడి పక్కకు వచ్చేవి. అలాంటి నిప్పు రవ్వలు నాలుగు దిక్కులకి వెదతల్లబడుతున్నాయి. ఈ అగ్నిజ్వాలలు మొత్తం పాతాళాన్ని దగ్ధం చేస్తూ ఉంటే దెబ్బకి హడిలిపోయిన వాసుకి, ఆదిశేషుడు తక్షకుణ్ణి వెంట పెట్టుకుని, ఓరి దౌర్భాగ్యడా, నువ్వు పాతాళానికి ఉదంకుడి యొక్క కుండలాలు పట్టుకొచ్చావు, ఆ కుండలాలు కాదు కాని మొత్తం మన మండలం కాలిపోయేటట్టుంది, పాతాళం అంతా కాలిపోయేటట్టుంది, తక్షణం ఆ బ్రాహ్మణోత్తముని కొండలాలు ఆయనకి ఇస్తే ఆయన అగ్నిని ఉపసంహరిస్తాడు. ఆయనే అగ్నిని ఉపసంహరించకపోతే పాతాళం మొత్తం దగ్ధమైపోతుంది, మనలో ఒక్కళ్ళం మిగలం అని బతిమాలి ఆ తక్షకుడిని పట్టుకొచ్చి కాళ్ల మీద పారేశారు. ఉదంకుడి కాళ్ల మీద ఆయన బతిమాలాడు. ఉదంకుడి కాళ్ల మీద పడి తక్షకుడు తక్షణం ఆయన కాళ్ళ మీద పడి, ప్రభు బ్రాహ్మణోత్తమానను క్షమించు, ఈ కుండలాలు పెట్టుకుంటే శక్తులు వస్తాయి నాకు కూడా, ఏదో తపస్సు చేయకుండా మహిమలు పొందాలనే ఆశతో ఈ కుండలాలు ఎత్తుకొచ్చాను. ఈ కుండలాలు ఎందుకు ఎత్తుకొచ్చాను, ఇది పరమపతివ్రత అయిన సౌదాసుని భార్య, కల్మాషపోదుని భార్య, మిత్రసోహుని భార్య దమయంతి యొక్క కుండలాలు. ఆ దమయంతి పరమపతివ్రత, ఆవిడ చెవుల కుండలాలు ఎవడు ధరించినా వాడికి రకరకాల మహిమలు వస్తాయి, అదృశ్యమయ్యే మహిమలు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే మహిమలు, కోరుకున్న వస్తువుని పొందే మహిమలు వస్తాయి. ఈ కుండలాలకు అంత శక్తి ఉంది. ఈ కుండలం ధరించిన వాడు, నాకు అన్నం కావాలంటే అన్నం వస్తుంది, తమలపాకుల్లోకి సున్నం కావాలంటే సున్నం వస్తుంది, ఈ విధంగా కోరిన వస్తువులు ఇచ్చేటటువంటిది ఈ కుండలం. ఈ కుండలాలకు ఇంకా గొప్ప శక్తి ఏమిటో తెలిసినా, ఈ కుండలం పెట్టుకున్నవాడు ఎండలో ఉంటే చల్లదనం ఇస్తుందిట, చల్లని ప్రదేశంలో ఉంటే వెచ్చదనం ఇస్తుంది. హిమాలయాలకు వెళ్ళాడు, అక్కడ వణికిపోతున్నాడు, అప్పుడు వాడికి వెచ్చదనం కావాలి, చలిమంట ఉండదు, అప్పుడు ఏమిటనమాట ఈ కుండలం పెట్టుకుంటే అమ్మయ్య అని మనకి ఉక్కుపోత లేకుండా, అలాగని చల్లదనం లేకుండా సమశీతలంగా మార్చి ఈ మనిషికి చలి వల్ల బాధ లేకుండా చేస్తుంది. న్యాచురల్ ఏసీ అది. అంటే ఆ కుండలాలు పెట్టుకున్నవాడు సహజంగా వేడి ప్రాంతానికి వెళ్ళాడా అక్కడ చల్లదనం ఇస్తుంది, చల్ల ప్రాంతానికి వెళ్ళాడా వెచ్చదనం ఇస్తుంది. అప్పుడు మనకి ఏసీ ఖర్చులు తగ్గిపోవు. ఆ కుండలాలే నా దగ్గర ఉండి ఉంటే అది నేను పెట్టుకొస్తే నాతో పాటు మీ అందరూ ఎంతో హాయిగా చల్లగా ఉంటారు. ఎంత ఖర్చు అండి దేశానికి ఈ ఏసీల వల్ల, ఆ ఖర్చు తగ్గిపోదు మరి. కాకపోతే ఆ కుండలాలు ఆవిడ దగ్గర మాత్రమే ఉంటాయి, మదయంతి దగ్గర. ఆ మదయంతి దగ్గర ఉన్న కుండలాలకి ఈ శక్తి ఉంది. ఆవిడకి ఆ శక్తి ఎలా వచ్చింది, ఆ శక్తిని కుండలాలకు ఎలా ఇచ్చింది, పాతివ్రత్య మహిమ వల్ల. పూర్వం పతివ్రతలని ఉండేవాళ్ళండి. అందువల్ల మహానుభావురాలు ఆ మదయంతి యొక్క కుండలాలకు ఆ శక్తి ఉంది. ఈ కుండలములు ధరించి నేను అనేక విధములుగా కోరికలు తీర్చుకుందామనే ఆశతో ఎత్తుకొచ్చాను. ఎత్తుకొచ్చినందుకు ఏకమ్మ బ్రతుకునే నువ్వు నాశనం చేసేటట్టున్నావు. ఎందుకు వచ్చింది, ఇతరుల యొక్క వస్తువులు అపహరించిన వాడికి శుభం ఉండదని అర్థమయ్యింది, నన్ను క్షమించు, పట్టుకుపో అని కుండలాలు ఇచ్చేశాడు. వెంటనే ఆ తక్షకుడి దగ్గర నుంచి ఆ కుండలాలు పుచ్చుకుని, ఇప్పుడు ఎలా, కుండలములంటే వచ్చాయి కానీ తెల్లవారితే మా గురువు గారి పత్ని వ్రతానికి ఉద్యాపన తిథి, తెల్లవారిలోపు ఈ పాతాళలోకం నుంచి మా గురువు గారి ఆశ్రమానికి ఎలా వెళ్ళడం, ఎలా వెళ్ళడం అని పైన ఈ లోపల లోపల బెంగ పెట్టుకున్నట్ట. భూలోకానికి రావాలి పాతాళం నుంచి. భూలోకానికి వచ్చాక ఎంతో పూర్వం వారం రోజులు నడిచాడు, ఇంకా వారం రోజులు నడిచి వెళితే అప్పటికి వ్రత తిథి వెళ్ళిపోతుంది. వెనకడుగు సామెత ఉంది, పెళ్ళైపోయిన 6 నెలల తర్వాత వచ్చి ఏమంటే శుభలేఖేశారు మీ ఇంట్లో పెళ్ళిట అన్నట్టు వాడు ఎవడో. అలాగా అంటే ఏ సంవత్సరం కూడా చూసుకోవట్లేదు అన్నమాట వాడు. కొంతమంది అలా వస్తారు, కనీసం 6 నెలల తర్వాతనే వచ్చారు సంతోషం, దొంగల పండి 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా. ఇప్పుడు వ్రతం అయిపోయాక ఏ వారం రోజులకో ఈ కొండలములు పట్టి కడితే ప్రయోజనం ఏమున్నది? అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని బ్రతుకు బ్రతికేనా అని దుఃఖాక్రాంతుడవుతూ ఉంటే మళ్ళీ ఆ గుర్రం అన్నది, నాయనా బెంగపెట్టుకోకు, నీ గురుభక్తి వల్ల నేను నిన్ను ఈ క్షణమే గురువుగారి ఆశ్రమానికి చేరుస్తాను, ఎక్కేయి నా మీద. నా మీద ఎక్కావా? నీవు కన్ను మూసి తెరిచేలోపు మీ గురువుగారి ఆశ్రమంలో ఉంటావు అన్నాడు. ఈయన వినయంతో ఆ గుర్రం మీద ఎక్కాడు. గుర్రం అగ్నిహోత్రుడు కదా, మహావేగంగా గురువుగారి ఆశ్రమానికి చేర్చాడు. అప్పుడు ఆ గురువుగారి పత్తిని అందిట శిష్యుణ్ణి పొగిడి, ఆహా, నీ చరితంబు చిత్ర మహనీయము మిత్ర సహక్షితీశ్వరు నీచత బాప ఆగమపనీతము చేసిన నాగమపనీతము చేసిన కుండలద్వయంబు ఆ చతురత్వము ఆ బలిమి ఆ దృఢ నిశ్చయమట్టులొప్ప ధర్మోచిత లీలదే రవరుడోపునే ఏను నిజంబ పల్కితిన్. గురువుగారు, గురువుగారి భార్య ఇద్దరు ఆయన్ని ప్రశంసించారు. శిష్య, నీవురా నిజమైన శిష్యుడు అంటే, నీ చరిత్ర చాలా విచిత్రమైనది, మహనీయమైనది. రాక్షస ఆకారంలో ఉన్న నరమాంసభక్షకుడైన మిత్రసహ మహారాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళావు, ఆయన వల్ల మరణం పొందకుండా ఆయన నోట్లో పడి ఆయనకి ఆహారం కాకుండా తప్పించుకుని బయటపడ్డావు, ఆయనకి అనుగ్రహం ఇచ్చావు. నాగం పాముెత్తుకుపోయిన కుండలాలని పాతాళలోకానికి వెళ్ళి తీసుకురాగలిగావు. అంటే గురువుగారు ఇక్కడి నుంచి ఇదంతా ఆయనే నడుపుతున్నాడుగా, లేకపోతే పాతాళలోకానికి తక్షకుడు తీసుకుపోయాడు నిన్ను, కుండలాలు వాడు ఎత్తికెళ్ళాడు, నువ్వు తెచ్చావు, ఇవన్నీ ఈయన చెప్పకుండా చెప్పేస్తున్నాడు. ఆయన ఇంట్లో కూర్చుని టీవీ స్క్రీన్ మీద అన్ని చూసినట్టు చూస్తాడు, ఆయన లైవ్ క్రికెట్ చూసినట్టు చూసేసాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆయన మహానుభావుడు. అందువల్ల ఏమన్నాడు, నాగం అపనీతము చేసిన తక్షకుడు ఎత్తుకుపోయిన కుండలాలను పట్టుకురాగలిగావు, నీ చతురత్వం, నీ పవిత్రమైన గురుభక్తి, నీ మహిమ, నీకు దేవతలు చేసిన సహాయం, నీ కార్యదీక్ష, నీ దృఢత్వం ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆదర్శం. నీలాంటి నరుడు మరొకడు లేడు. అందుకే అక్కడ అన్నాడు, నరుడోపునే, ఇంకొక నరుడెవడైనా నీవలే ఈ పని చేయగలడా? నీవు చేసినంత సులభముగా ఈ పనిని మరెవ్వడూ చేయలేడు, అసంభవం ఇది. ఏను నిజంబ పల్కితిన్, నేను నిజం చెబుతున్నాను. గురువుగారు శిష్యుణ్ణి అనవసరంగా పొగట్టు కదా, ఏదో మొగమాటానికి నిన్ను పొగడ్డంలా, నీ దగ్గర 2 రూపాయలు దక్షిణగా లాగడానికి నేను పలకడంలా, సత్యం పలుకుతున్నాను. నీలాంటి శిష్యులు లోకంలో అరుదుగా ఉంటారు. శిష్యుడు అంటే ఇలా ఉండాలి, పైకోటి లోపలటి. గురువుగారు మీ అంత గొప్పవాడు లేడని పక్కళ్ళకోటి దొంగండి, అలా అనకపోతే బాగుండదు కాబట్టి అన్నాననేవాళ్ళు లోకంలో ఎక్కువ ఉంటారు. కానీ నేను నిజం పలుకుతున్నాను, నీవు పరమ గురు భక్తుడివి అని ప్రశంసించి, ఎటొచ్చెటు పోయినా రాజుగారి శాపానికి గురయ్యవు, సంతానం లేకుండా ఉంటావు, యావజ్జీవితం నువ్వు నీ భార్య నవయౌవనంతో ఉండండి, కలియుగం రాగానే మీరిద్దరూ హిమాలయ పర్వతాలకు వెళ్ళండి, బదరికావనంలో భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ యుగాంతం వరకు గడపండి, గురుభక్తి వల్ల మాత్రం మోక్షం వస్తుంది. సంతానం లేని వాడికి కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని లోకములు రావు. అలాంటి రాణి లోకములను కూడా సంతాన విహీనుడికిట కొన్ని సద్గతులు ఉండవు. సంతతి లేని వాడికి సద్గతి లేదని శాస్త్రం, కానీ బెంగపెట్టుకోక్కర్లా. సద్గతి లేని వారికి కూడా గురుభక్తి ఉంటే ఈ సంతానము వల్ల పొందే గతుల కంటే గొప్ప గతులు వస్తాయి. ఇప్పుడు ఏది గొప్పదో ఆలోచించండి, సంతానం గొప్పదా, గురుభక్తి గొప్పదా? నీవు గురుభక్తి వల్ల అన్నిటినీ సాధిస్తావు అని ఆశీర్వదించాడు ఆయన. ఇదంతా ఇప్పుడు జనమేజీ మహారాజు గారికి వైశంపాయనుడు చెప్పి, ఆ తదనంతరం శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రతో సాత్యకితో తన పరివారంతో ద్వారక చేరాడు. సరిగ్గా ఈయన ద్వారక వెడుతున్న సమయానికి ద్వారకలో వాళ్ళంతా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారట. రైవతక పర్వతానికి ప్రతి సంవత్సరం వాళ్ళు పూజలు చేస్తారు. కుల పర్వతాలలో రైవత పర్వతం చాలా గొప్పది. రైవత పర్వతం మీద అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేశాడు వసుదేవుడు. అమ్మవారిని ప్రతి సంవత్సరం వాళ్ళు శరత్కాలంలో అంటే ఆశ్వీజ కార్తీక మాసాలలో పూజ చేస్తారు. అంబిక అనే పేరుతో ద్వారకా నగరానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. కృష్ణ పరమాత్ముడు కట్టించిన ఆలయం అంబికాలయం అంటే అంబిక అనే నామంతో.
ఆ అమ్మవారికి వీళ్ళు శరత్కాలంలోనూ పూర్ణిమలలోనూ అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి జాతర చేస్తారు. అద్భుతమైనటువంటి పిండి వంటలు పెడతారు. అపూపములతో పెంటి పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం పెట్టి వీళ్ళంతా అక్కడ ఉత్సవాలు చేసి ఆ ప్రసాదం తిని ప్రయాణానికి ఒకరోజు అక్కడ ఒక రాత్రి గడిపి మళ్ళీ మూడో రోజుకు తిరిగి వస్తూ ఉంటారు. ఆ ఉత్సవమునకు రైవతకు ఉత్సవము అని పేరు. ఒకప్పుడు సుభద్రను అప్పుడే ఎత్తుపోయాడు. రైవత పర్వత ఉత్సవంలో వీళ్ళంతా ఉండగా యాదవులు అర్జునుడు అక్కడికి అడుగుపెట్టి ఎత్తుపోయాడు సుభద్రని. ఆ రైవతక ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట వీళ్ళు. ఆ సమయంలో కృష్ణుడు వచ్చాడు. ఇక చూడండి వాళ్ళు ఆనందం పొందారు. నాలుగు నెలల కాలం గడిచిపోయింది. కృష్ణుణ్ణి చూడక కళ్ళు కాయలు కాచాయి. ఎన్నుంటేనే శ్రీకృష్ణుడి దర్శనం కాని జన్మ వృథ. మా పరమాత్ముడు మా అదృష్టం వల్ల మా పూర్వజన్మ సుకృతం వల్ల తొందరగా వచ్చాడని అందరూ వచ్చేశారట దగ్గరికి. కౌగులించుకునేవాళ్ళు కౌగులించుకున్నారు, పుష్పవర్షం కురిపించేవారు పుష్పవర్షం కురిపించారు. ఆ జగన్మోహనాకారుణ్ణి, ఆ కమనీయ మంగళ విగ్రహాకారుణ్ణి చూచి తిలకించి పులకించి మైమరిచిపోయారు. ప్రయాణం కాసేపు వాయిదా వేసి ఏం జరిగిందో చెప్పమన్నారు. చెప్పాను కదా, ఒక ఆశ్వీజ కార్తీక మాసాలే కాకుండా ప్రతి పూర్ణిమకి పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చింది మాఘమాసం. ఆ మాఘమాసంలో భీష్ముడు చచ్చిపోయిన తర్వాత కదా ఆయన వెనక్కి వచ్చాడు. మాఘమాసం చివరకు వస్తోంది. ఆ మాఘమాసం తర్వాత వచ్చేటటువంటి ఫాల్గుణ పూర్ణిమకి వీళ్ళు రైవత పర్వత ఉత్సవానికి వెళ్ళాలి. ప్రతి పూర్ణిమకి పెడతారు వాళ్ళు అక్కడికి. ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవానికి ఇంకా సమయం ఉంది గనక ఆ సమయంలోపు వీళ్ళంతా కాసేపు చతికిలబడి, కృష్ణ ఉత్సవానికి నువ్వు మాతో ఎలాగో వస్తావని మేము ఆశిస్తున్నాం, ఇంతకీ ఇన్నాళ్ళు అక్కడ ఉండిపోయావు, అక్కడ విశేషాలు ఏమిటి? ఏదో గూఢచారుల ద్వారా అక్కడక్కడ కొంచెం కొంచెం తెలుసుకున్నాం కానీ సంపూర్ణంగా మహాభారతం గురించి మాకు తెలియదు, చెప్పమనగానే యాదవులందరినీ ప్రేమతో గౌరవించి వసుదేవుడికి నమస్కరించి అక్షణం విడిచిపెట్టకుండా, నేనేమో రాయబారానికి వెళ్ళాను, దుర్యోధనుడు తిరస్కరించాడు దగ్గర నుంచి మొదలుపెట్టి భీష్ముడు 10 రోజుల పాటు యుద్ధం చేశాడు, ఆయన పడిపోయాడు. ఆ తర్వాత 4.5 రోజుల పాటు ఏకధాటిగా, అందులో 4వ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగిందని, ఆ తర్వాత 5వ రోజు మధ్యాహ్నానికల్లా ద్రోణుడు చచ్చిపోయాడని, ఆ సాయంకాలానికి అశ్వత్థామ విజృంభించాడని, ఆపై 2 రోజులు కర్ణుడు యుద్ధం చేసి మరణించాడని, 18వ రోజు మధ్యాహ్నానికే శల్యుడు మరణించాడని, సాయంకాలానికల్లా దుర్యోధనుడు తెచ్చాడని, రాత్రికి అశ్వత్థామ నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపాడని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. నేను లేకపోవటం వల్ల సాత్యకి పాండవులు మేమెవరము శిబిరాలలో లేకపోవటం వల్ల అశ్వత్థామ అంత విజృంభించాడు. అదే నేనో ఈ సాత్యకియో లేక మా పాండవులో ఉండుంటే అశ్వత్థామ ఆ పోటే చచ్చేవాడు. ఈశ్వర సంకల్పం అలా ఉన్నది. అందుకే శిబిరంలో ఉన్న పిల్లలంతా చచ్చిపోయారు, దృష్టజ్యుమ్నాదులు నశించిపోయారు అన్నీ చెప్పాడు. కానీ అభిమన్యుడి మరణం గురించి మాత్రం చెప్పలా. చెబితే సుభద్ర పక్కనే ఉంది, ఏడుస్తుంది. మనవడంటే చాలా ఇష్టం వసుదేవుడికి. దేవకీదేవికి కూడా సుభద్రాపుత్రుడు అంటే ఎక్కువ ఇష్టం. కూతురు కొడుకు అంటే ఎప్పుడైనా సరే తల్లికి ఎందుకో కానీ కొంచెం ముచ్చట ఎక్కువట, మమకారం ఎక్కువట. నేను అల్లిస్తామండి వ్యాసుల వారు అన్నారు. దేవకీదేవికి కృష్ణుడి వల్ల బలరాముడి వల్ల ఎంతమంది ఉన్నారు మనవలో మనవరాళ్ళు? ఎంతమంది ఉన్నప్పటికీ సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడంటే నా దౌహిత్రుడు నా దౌహిత్రుడని ఆయన కొంచెం అందరికంటే ఎక్కువగా వెన్నపోసి ఎక్కువ పెట్టేదట. పాప నున్నగా తయారు చేసిందిట. ఆ నున్నగా ఉన్నవాడు కాస్త వెళ్ళిపోయాడంటే ఎంత బాధపడుతుందోనని ఈయన చెప్పకుండా ఊరుకున్నాడు. అప్పుడు సుభద్ర వచ్చి, ఇంత చెప్పావు మహాభారత యుద్ధం గురించి, నీ మేనల్లుడు చచ్చిపోయిన విషయం కూడా చెప్పన్నయ్యా అని బావురు మరి ఆడవడం మొదలెట్టింది. ఆవిడ ఏడవగానే అందరికీ ఏడుపులు మొదలయ్యి. ఈ ఏడుపు యొక్క గొప్పతనం తెలిసినా, ఒకడు ఏడిస్తే అంతా ఏడుస్తారు, ఒకళ్ళు నవ్వితే అంతా నవ్వుతారు, ఒకళ్ళు చప్పట్లు బాగా బాధితే అరగంటకు బాగుతారు తక్కిన వాళ్ళు, అప్పటిదాకా బాధరు. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటటువంటి లక్షణం అనమాట. ఇంకందరూ ఒకళ్ళొకళ్ళు పట్టుకు ఏడుస్తూ ఉంటే వసుదేవుడికి మొత్తం విషయం తెలిసి, సౌభద్రుడు ఇంత పరాక్రమవంతుడు, ఒక రోజు రోజంతా కౌరవ సైన్యాన్ని ఎదిరించి అంతమందిని చంపాడా, వాడు అన్యాయంగా చచ్చిపోయాడా అని ఆయన కుమిలిపోతుంటే అందరినీ ఓదార్చి కృష్ణ పరమాత్ముడు ఆయన అన్నాడు. అప్పుడు ఎందుకు ఏడుస్తారు? ఓ వసుదేవ, ఓ దేవకీమాత, మీ మనవడు నా మేనల్లుడు ఏదో దౌర్భాగ్యపు చావు చావలేదు, వీరోచితంగా పోరాడాడు. ఇంతవరకు కురువంశములో ఒక్క అర్జునుడు మాత్రమే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకధాటిగా అలసిపోకుండా ధనుర్విద్యతో అవతల వాడిని జయించగలడు అనుకున్నాను నేను. అటువంటిది. అతన్ని మించిపోయి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తానొక్కడు పద్మవ్యూహంలో అడుగుపెట్టాడు, మహావీరుల్ని చితక్కొట్టాడు. కేవలం పాండవుల యొక్క శపథం వల్ల కానీ, లేకపోతే కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి అందరినీ ఆపోటే మట్టు పెట్టేవాడు. వీరుడు అతడు వీరులు వెళ్లేటటువంటి వీరస్వర్గానికి వెళ్ళాడు. అటువంటి వీరుణ్ణి తలుచుకుని పొంగిపోవాలి మనం. పిరికివాడై యుద్ధరంగంలో హడిలిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తుకొచ్చినటువంటి నీచుండి చూస్తే మీరు ఏమంటారు, ఛీ వీడా మా మనవడు యుద్ధంలో పిరికాడై పారిపోయి వచ్చాడా అని మీరే తిట్టుకుందరు. పారిపోయి రాకుండా పోరాడి మరణించాడు అటువంటి వాడిని తలుచుకుని మనం ఎప్పుడు సంతోషించాలి. మా మనవడండి, పౌరుషం కలిగిన వాడు అనుకోండి, వాడు వీరస్వర్గంలో ఉన్నాడు. అటువంటి వాడిని గురించి ఎప్పుడూ కూడా కుమిలిపోకండి. క్షత్రియుడు అన్నాక ఎప్పుడైనా యుద్ధంలో చావడమే ధర్మం. ఇంట్లో తెగులు గొంటి వాడై మంచం మీద తీసుకుని తీసుకుని రోగాలతో చావడం కూడా ఒక చావేనా అనగా, అప్పుడు అందరం మళ్ళీ ఆమా నేను ఏమన్నది నిజమే, అతడు యుద్ధం చేసి పౌరుషంతో మరణించడం మాకు గర్వమే, నిజంగా వాడు పారిపోయొచ్చుంటే వాడు మనం ఇలా చెప్పుకుంటామా అనుకున్నారట. ఆ తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉండి ఈ రైవతక ఉత్సవం చేసుకుని మనం తక్షణం ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి, హస్తినాపురానికి వెళ్ళాలి. అన్నయ్య బలరామ, నీవు నేను ఈ సాత్యకి మన పత్నులు మన వాళ్ళందరూ ముఖ్యమైన వ్యక్తులంతా ద్వారకా నగరానికి కాపలాగా కొంతమంది నట్టే పెట్టి ఆఖరికి వసుదేవుణ్ణి కూడా వెంట పెట్టుకుని ధర్మరాజు గారి అశ్వమేధ యాగానికి వెళ్ళాలి. మళ్ళీ వస్తానని మాటిచ్చాను, మిమ్మల్ని తీసుకొస్తానని మాటిచ్చాను, కాబట్టి మనందరం బయలుదేరదామనగానే సంతోషంగా ఒప్పుకున్నాడు బలరాముడు. వసుదేవుడు బలరాముడు వీళ్ళంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇంకక్కడ ధర్మరాజు గారు వేదవ్యాసుడిని భక్తితో స్తోత్రం చేశాడు. గురువుగారిని తలుచుకున్నాడు, తాతగారిని తలుచుకున్నాడు. తలుచుకోగానే వేదవ్యాస మహర్షి ఏం చేశాడు, నీలమేఘఛాయ శరీరుడు మహానుభావుడు, వేదాలను విభజించిన వాడు, గురుస్థానానికి వన్నె తెచ్చినటువంటి పుణ్యాత్ముడు, ఆయన తక్షణం ప్రత్యక్షమై, నాయనలారా ఇక అశ్వమేధయాగానికి ఉన్ముఖులు కండి, ఎల్లుండి మీకు శుభముహూర్తం పెడుతున్నాను, ఈ శుభముహూర్తంలో మీరు ప్రయాణమవ్వండి. ఎక్కడికి? హిమాలయ పర్వతాలకి. అక్కడికి వెళ్ళి మరుత్తరాజుపాతి పెట్టిన బంగారపు నిధిని తీసుకురండి, ఆ నిధి తీసుకొచ్చాక అప్పుడు మిగతా కార్యక్రమం చేయిస్తానన్నాడు. ధనం తీసుకురావడం ఇక తప్పదు, అది మీ కర్తవ్యం అనగానే ఈ అంతా మొత్తం పాండవులంతా భక్తి శ్రద్ధలతో వ్యాసునికి నమస్కారం చేశారు. ఆయన అదృశ్యమైపోయాడు. మీరు అక్కడికి రండి హిమాలయాలకి, మీరు అక్కడికి వచ్చిన తర్వాత తలుచుకోండి, నేను అక్కడ ప్రత్యక్షం అవుతాను అని ఆయన వెళ్ళిపోగానే ఇప్పుడు భీముడు ఆనందపడి, అన్నయ్య మన గురువు మన దైవం మన వంశకర్త వేదవ్యాసుల వారు మనయందలి అనుగ్రహంతో హిమాలయాలలో నిధి ఉన్న చోటు చెప్పారు, ఇంకెందుకు ఆలస్యం, ఆయన పెట్టిన ముహూర్తంలో బయలుదేరదాం, వెళ్ళి ఆ మరుత్తరాజు దాచిపెట్టినటువంటి నిధి అంతా పట్టుకొద్దాం. లే, ఎందుకు ఇన్నిసార్లు భీముడు కూడా చెబుతున్నాడంటే ధర్మరాజులు ఉత్సాహం రేకెత్తించాలి. చీటికి వాటికి ఆయన బెంగ పెట్టుకుంటున్నాడుగా, మరి మా వాళ్ళని చంపేశాను, పుణ్యాత్ముల్ని చంపాను, భీష్ముణ్ణి చంపాను అని ఎప్పుడు శోకిస్తున్నవాడిని ఆ శోకం నుంచి బయటపారేయడానికి, ఆయనకు ఉత్సాహం కలిగించడానికి భీముడు ఇప్పుడు మరుత్త ధనం తెద్దామన్నాడు. అర్జునాదులు అంగీకరించారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లారు వీళ్ళు, పెద్ద ఆయన యొక్క అనుమతి తీసుకుని ప్రయాణానికి వెడదామని. ధృతరాష్ట్రుడికి చెప్పకుండా ధర్మరాజు ఒక్కనాడు కూడా ఒక్క పని చేయలేదు. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి, మహారాజా అశ్వమేధయాగం చేయాలనుకుంటున్నాం, నువ్వు మాకు అనుజ్ఞనియ్యి, దానికి డబ్బు కోసం బయలుదేరుతున్నావు హిమాలయాలకని అంతా చెప్పగానే ధృతరాష్ట్రుడు లోపల కుమిలిపోయాట. ఏమిటో తెలుసా, నా కొడుకే కనుక బతుకుంటే ఈ అశ్వమేధయాగం వాడు చేసుంటే ఎంత బాగుండు, ఈ కౌరవ పాండవ సమరంలో వీళ్ళు చచ్చిపోయి నా కొడుకు బతుకుంటే ఎంత బాగుండు, అప్పుడు వాడికి శత్రువులు ఉండరు కదా, అప్పుడు వాడు అశ్వమేధయాగం చేసును కదా అని పాపం మళ్ళీ ఆ కొడుకుల్లే తలుచుకుని నడిచాడు. ఈ బుద్ధి అంత తేలికే పోదండోయ్. ధృతరాష్ట్రుడు పైకి ఎంత పాండవులు ప్రేమగా చూసినా వాళ్ళని ఆదరిస్తున్నా, లోపల కొడుకు గుర్తుకొచ్చి తెగ కుమిలిపోయట. అక్కడ రాశారు వ్యాసుల వారు, ఆ దుఃఖం పైకి చెప్పుకోలేడు. ఇప్పుడు ధర్మరాజు నమస్కరించి నేను అశ్వమేధయాగం చేస్తున్నానంటే నా కొడుకు చేస్తే ఎంత బాగుండు అనలేడు పైకి, అలాగని మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేడు, లో కుమిలిపోయాడు. ఒక్కొక్కప్పుడు అలాగే ఉంటారు తెలుసా చాలామంది. ఇప్పుడు పద్మాగర్ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని అంటే మీలాంటి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. సాటివాళ్ళు కొంతమంది ఉంటారు, పైకి మాత్రం కంగ్రాచులేషన్స్ మాకు రాలేదు అని లోపల ఏడ్చేవాళ్ళు ఉంటారు. సృష్టి రహస్యం అది. ఇది ఎన్ని చెప్పినా ఈ దరిద్రపు ఈర్ష్య అనేది అంత తేలిగ్గా పోదు, పైకి ఒకటి లోపల ఒకటి ఉంటుంది. అలాగే
వెళ్ళిరా నాయన, శుభమస్తు, నీకు విజయం లభించాలి, అశ్వమేధయాగం బాగా జరగాలి అని ఆశీర్వదిస్తూనే మంద్రస్వరంతో ఆశీర్వదిస్తూ అంటే గొంతు కూడా పైకి లేవట్లా ఆ మహారాజు గారిని పంపించి ధర్మరాజు గారిని లోపల లోపల ఒక రోజు రోజంతా ఏడ్చేట పాప మళ్ళీ తిండి లేదు. అందుకే 4 శ్లోకాలలో అతని దుఃఖాన్ని వర్ణించారు వ్యాసులు వారు. ఆ తర్వాత కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఈయన. ధృతరాష్ట్రుడు గాంధారీ దేవించాక అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ చాలా సంతోషంగా జీవితంలో ఒక్కసారైనా మహారాజు అన్నవాడు అశ్వమేధయాగం చెయ్యాలి అని కోరతాడు. కానీ ఆ పని అందరి వల్ల కాదు, శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యానుగ్రహం వల్ల నీ ఒక్కడికే అవుతుంది అది సాధ్యం, వెళ్ళిరానాయన అన్నది. ఇప్పుడు నగరాన్ని రక్షించే వాళ్ళు ఉండాలిగా, హిమాలయ పర్వతాలకు వెళ్ళి బంగారం తేవడం అంటే మాటలు కాదు. కాబట్టి పాండవులు 5 వెళ్ళవలసిందే. అందరం వెళ్ళిపోతే మరి నగర రక్షణ ఎవరు చేస్తారు? అందుకని ధృతరాష్ట్రుడు కొడుకు యూత్సుండే పిలిచాడు. వీడు ఒక్కడే మిగిలాడని చెప్పుకున్నాం కదా. ఆ యూత్సుండి పిలిచి, నాయన నీవు కొంతమందితో కృపాచార్యుడితో కలిసి ఈ నగర రక్షణ బాధ్యత నువ్వు స్వీకరించు, దొంగలు వచ్చి దీని మీద పడకుండా చూడు, అంతఃపుర కాంతల్ని రక్షించు, మేం బయలుదేరతామన్నాడు. విదురుణ్ణి కూడా తోడుంచాడు. విదురుడు దగ్గరుంటే ధర్మం ఉంటుంది, అక్కడ విదురుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోట మాట వరసకు కూడా శత్రుభయం ఉండదు. అందుకని విదురుణ్ణి కూడా నగర రక్షణకి యూత్సుడికి తోడుంచాడు. ఇప్పుడు వేదవ్యాసుల వారు పెట్టిన శుభముహూర్తంలో ప్రయాణమయ్యాడు. 16 తెల్లని గుర్రములు పుంచిన దివ్యరథం ఎక్కాడు ధర్మరాజు గారు. ఆ రథానికి 16 గుర్రాలు పుంచారట, షోడశ కళలు. మహారాజు కదైనా, షోడశ మహారాజులతో సమానుడు కాబట్టి 16 గుర్రాలు. 16 కళలు కలిగిన రాజచంద్రుడు, చంద్రవంశజాతుడు కాబట్టి 16 గుర్రములు పుంచాడు. ఆ గుర్రములు పుంచినటువంటి రథం మీద బయలుదేరితే ఓ పక్కన భీముడు, మరో పక్కన అర్జునుడు, మరో పక్కన నకులుడు, సహదేవుడు, మహానుభావులైన వీరులు, ఇది కాక ఈ బంగారం అంతా మొయ్యడానికి 500 ఏనుగులు, 1000 రథాలు, 10,000 గుర్రములు, ఇంకా జనమైతే 25,000 మంది. మంచి బలమైనటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా, దృఢంగా ఉండాలి బంగారం పోసేవాళ్ళు అంటే. అటువంటి వాళ్ళందరినీ పుచ్చుకుని వీళ్ళంతా తవ్వాలిగా హిమాలయాల్లో తవ్వడానికి బంగారం లాంటి అద్భుతమైనటువంటి పనిముట్లు కూడా తీసి బయలుదేరారు. గుణపాలు, తవ్వుగోలలు, పారలు, ఈ పదార్థాలన్నీ పుచ్చుకుని వీటితో పాటుగా ఈ తవ్వుగోలలు మొదలైనవి పెట్టుకెళ్ళడమే కాదు, దారి పొడుగుతో భోజనాలు కావాలి. అందుకని వంటవాళ్ళు, ఆ వంట వాళ్లలో కూడా మంచి చక్కగా కమ్మగా పులిహార చేసేటటువంటి వాళ్ళు, దద్దోజనం చేసేవాళ్ళు, కట్టుపంగలు చేసేవాళ్ళు, భోజనాలు పెట్టడానికి ఆకులు పట్టుకొచ్చేవాళ్ళు, ఆకులు తీసి అవతల పారేసేవాళ్ళు, మంచినీళ్లని డ్రమ్ములతో పట్టుకెళ్ళాలి దారిలో ఎక్కడన్నా దొరకకపోతే అంచేది, ఇవన్నీ ఓ పెద్ద వ్యవస్థ బాబో, అదో పెద్ద కంపెనీ. ఈ విధంగా వీళ్ళందరినీ తీసుకుని ఆయన బయలుదేరాడు. 9 రోజులు ప్రయాణం చేసి హిమాలయ పర్వతంలో ఆ బదరికావనానికి, కేదార ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతం దగ్గర చేరారు. ఎందుకంటే హస్తినాపురం నుంచి అంత ప్రయాణం ఒకటండి హిమాలయ పర్వతాలకి. ఇప్పుడంటే మనకి కారుల్లో 4-5 రోజులు హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నాం, కానీ మ్యాక్సిమం 1 వారం రోజుల్లో మనం ఈ హిమాలయాల యాత్ర చేయొచ్చు. కరెక్ట్గా కారులో ప్రయాణం అవ్వాలి ఎవరమైనా సరే, ఎందుకంటే కొన్ని ప్రాంతాలకే హెలికాప్టర్లు ఎడతాయి. ఒక 7 రోజులు మనం ఒక మంచి కారు మాట్లాడుకుంటే ముందు యమునోత్రి, ఆ తర్వాత అక్కడి నుంచి గంగోత్రి, గంగోత్రి నుంచి కేదారం, కేదారం నుంచి బదరి, దీనికి చారుధామ యాత్ర అని పేరు అన్నమాట. అన్ని అనుకూలిస్తే ఒకరోజు ముందు వచ్చేయచ్చు, తేడా వస్తే ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. ఆ తేడా రాకుండా చూసుకోవడానికి భగవద్ అనుగ్రహం కావాలి. చూసాంగా మన కళ్ళ ముందు వరదలు వచ్చి ఎంతమంది కొట్టుపోయారు మహానుభావులు, వాళ్ళు కూడా కారణజన్ములు అండి, వెళ్ళిపోయిన వాళ్ళంతా సామాన్యులు కాదు. ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణం విడిచిపెడతారని శాస్త్రం. వాళ్ళు పాపాత్ములు కష్టమా, హిమాలయాలలో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు కొన్ని వేల జన్మల పుణ్యం ఉన్నవాళ్ళు. మనకు దుఃఖం ఉంటుంది సందేహం లేకుండా, పాపం బంధువులు బాధపడచ్చు, కానీ ఆ పోయిన వాళ్ళకి చెప్పగా యుద్ధంలో చచ్చిపోయిన అభిమన్యుడి కంటే గొప్పవాళ్ళు అవుతారట వాళ్ళు. అంత దివ్యలోకాలు వస్తాయని పురాణాల్లో చెప్పారు. అందరికీ ఆ మరణం రాదండి, కారణ జన్ములకే వస్తుంది. అక్కడ చచ్చిపోదామని వెళ్ళినవాడు అక్కడ తావడు కానీ దారిలో వస్తూ వస్తూ ఏ దరిద్రపు పొలంలోనో చచ్చిపోతాడు. కాశీలో 1 సంవత్సర కాలం ఉండి అక్కడ చచ్చిపోదామనుకుని తిరిగి విజయవాడ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పలే మీకు. కాబట్టి సృష్టి రహస్యం అది. ఆ ప్రాంతాలలో మరణం అంత తేలిక కాదు. ఆ మంచు కొండల్లో, ఆ ఎత్తైన గుట్టల్లో, వాటిల్లో ఎన్ని దాటాలి, ఎన్ని ప్రయాణాలు చేయాలి. అందుకే 9 రోజులు పట్టింది వాళ్ళకి. అలా నడిచి నడిచి అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఆ నిధి ఎక్కడుందో ఏం కనపడుతుంది, ఎక్కడో తవ్వి పెట్టారు. అది కూడా కృత యుగంలో తవ్వి పెట్టారు. మరుత్తరాజు గారు ఇచ్చినటువంటి బంగారాన్ని
ఋత్విక్కులు కృతయుగములో హిమాలయాలలో అగాధమైన గొయ్యి తమ మంత్రశక్తితో తవ్వి అందులో పాతి పెట్టేసి వెళ్ళారు. ఆ నిధి అంత తేలికి ఎవరికీ కనపడదు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళదోడు పెట్టుకు చూసినా సినిమాల్లో చూపించినట్టు ఏమీ కనపడస్తామండి. ఆత్మలింగం కనబడిందా? ఇవన్నీ ఉట్టి సినిమా కబుర్లు. ఆత్మలింగము లేదు, వాడి మొహన లింగము లేదు, అక్కడికి వెళ్ళాక ఏం కనపడవు. అంత తేలిగ్గా మనకు కనబడితే ఈ లోకం ఎప్పుడో బాగుపడుతుంది. ఎంత ఉపాసన కావాలండి, అడుగునున్నటువంటి నిధులు కనపడాలంటే. అవి పరమ సాహసంతో కూడిన ఉపాసకులకి దొరుకుతాయి. అందుకనే మహానుభావుడు పింగళి నాగేంద్రరావు గారు, యక్షుల నిధులు అందరి వండి ప్రక్షిప్తాల విపాతాళంలో దక్ష సాహసికి దక్కేనండి అని ఒక గొప్ప పాట రాశాడు. పాతాళ భైరవ సినిమాలో ప్రారంభంలో ఉంటుందన్నమాట. ఒక హరి కింద, ఒక బుర్ర కింద, కథ కింద, ఒక యక్షగానం కింద పాట రాశాడు. అద్భుతంగా రాశాడు. అసలు భాష అంటే ఆయన సొమ్ము. భగవంతుడు ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా వరిస్తాడు. ఘంటసాల వారికి కంఠం ఇచ్చాడు, ఈయనకి గంటం ఇచ్చాడు. ఈయన గంటం పుచ్చుకుని రాస్తూ ఉంటే పెంగళివారు ఏమి కవిత్వం, ఏమి పాండిత్యం, ఎటువంటి శబ్దాలు, నాకు ఆశ్చర్యం కలుగుతుందని ఒక సామాన్య మానవుడైతే ఇన్ని శబ్దములు ఇలా రాయగలడా? ఎక్కడి నుంచి వచ్చింది అంత పాండిత్యం? అమ్మ పూర్తిగా ఆయన ఆవరించకపోతే ఆ పాండిత్యం రమ్మంటే రాదు. మహానుభావులు అద్భుతంగా రాశారు. ఎంత చిత్రం అనిపిస్తుంది అంటే ఒక్కొక్క కవిత్వం వింటూ ఉంటే అబ్బా ఇక్కడ ఏ మూల ఏ మూల ఏ మూల ఉన్న శబ్దములు అక్కొచ్చి ఎలా పట్టుకొచ్చి వేసావో బాబు అనిపిస్తుంది అనమాట. మన దురదృష్టం అంటే మన దురదృష్టం అనకంటే నా దురదృష్టం అనిపిస్తుంది అనమాట. ఏమిటి, పెంగళి నాగేంద్రరావు గారు చచ్చిపోయే సమయానికి నేను కుర్రగాడిని, నేను బతుకున్నానోలే తెలియదు, పుట్టానోలే తెలియదు. ఆయనే కనుక ఇవాళ బ్రతుకుంటేనా, నా జీవితంలో రెండు తీరని కోరికలు ఉండిపోయాయి. ఘంటసాల వారిని, ఈ పెంగళి నాగేంద్రరావు గారిని ఇద్దరిని సన్మానించాలనే కోరిక. ఆ తీరలేదు, ఎందుకంటే నేనేమో మరి వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి కుర్రగాడిని. మహాపండితులకి నమస్కారం చేసి మెడలో దండ వేసి వాళ్ళని పూజిస్తే ఆ పుణ్యం కొన్ని వేల యజ్ఞముల కంటే ఎక్కువ పుణ్యము అని చెప్పి భారతంలో చెప్పారన్నమాట. బాగా పండితుల్ని, బాగా పాడేవాళ్ళని, అటువంటి వాళ్ళని పూజించాలట. పూజించే అవకాశం భగవంతుడు అందరికీ ఇస్తాడు. ఇదో మీకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పండితులు ఎంతోమంది వస్తుంటే వాళ్ళని పూజించే అవకాశం మీకు ఇచ్చాడు. నాకు కూడా అటువంటి అవకాశం దొరికితే బాగుండు, ఒక మహాపండితుడిని పూజించే అవకాశం దొరికితే బాగుండు అనుకుంటాను. అంటే నేను మెచ్చే పండితుడు అయి ఉండాలి ఆయన. ఓ మాదిరి వాడైతే నాకు నచ్చాడు. నాకు నచ్చే స్థాయి కలిగిన వాడు అంటే పెంగళి నాగేంద్రరావు గారు ఆ స్థాయిలో ఉండాలి. అంత స్థాయి పండితుని మళ్ళీ దొరకాలి అని భగవంతుడిని ప్రార్థిస్తాను. అటువంటి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని పూజిస్తే, నేను చెప్పేది లౌకిక ప్రాణులు, సద్గురువులు పక్కన పెట్టండో, వాళ్ళ స్థాయి మళ్ళీ వేరు. వాళ్ళు మహాస్వాములు, గురువులు, ఆ స్థాయి వేరు. పండితుల్లోనే చెప్పేది అనమాట. మరొక్కసారి అందరూ కూడా అటువంటి సద్గురువులకి ఒక్కసారి ముచ్చట్లతో చప్పట్లు కొట్టండి. ఈ నిధులు ఎక్కడో ప్రక్షిప్తంగా పాతాళంలో ఉన్నాయి, వాటిని మరి వెలిగి తీసే బాధ్యత వీళ్ళ భుజం మీద వ్యాసుడు పెట్టినా ఆ నిధి ఎక్కడుందో వీళ్ళకి తెలియదు గనక అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వెంటనే మళ్ళీ వేదవ్యాస మహర్షిని భక్తితో ప్రార్థించారు. బాలార్కద్యుతి పుంజ పింజర జటాభారంబు ప్రావృఘన శ్రీలీల ప్రహసించు అంగమును రోచి స్ఫార దండంబు ఉన్మీల నీల మృగాజినాంబరమునై నిర్వాణ దాన క్రియాశీలుండైన పరాశరాత్మజుడు విచేశ కృపాలోలుడై. వేదవ్యాసుల వారికి ఒక విశేషణం వేశారు ఇక్కడ. కృపాలోలుడాయన, పరమకరుణాస్వరూపుడు. ఎవరైనా రక్షించు రక్షించంటే తక్షణం ప్రత్యక్షమవుతాడాయన. అంతటి కరుణాస్వరూపుడు, కృపకి విధేయుడు. అందుకని ఆ కృపాలోలుడు, కరుణాస్వరూపుడు వ్యాసుడు ఒక్కసారి ధర్మరాజు గారు హిమాలయాలకు వెళ్లి తండ్రి రమ్మని ప్రార్థించగానే తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన వాడు ఎలా ఉన్నాడో ఈ పద్యంలో చెప్పారు తిక్కన గారు. ఇది ఒక అపూర్వ కవిత్వం అనమాట. బాలార్కద్యుతి పుంజ పింజర జటాభారంబు, ఉదయిస్తున్న సూర్య భగవానుడి కిరణములు ఒకసారి ఎలా ఉంటాయో ఆలోచించండి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించాడు. ఆ ఉదయిస్తున్న సూర్య కిరణముల కాంతి ఎలా ఉందో అటువంటి జడలు ఆయనవి. అంటే ఆయన జడలు ఒకనొక ఎర్రని రంగులో ఉన్నాయి, అరుణ వర్ణములో ఉన్నాయి. బాల అంటే ఉదయిస్తున్న, అర్క సూర్యుని యొక్క ద్యుతి కాంతి పుంజ సమూహము వలె, పింజర ఎర్రనైన, జటాభారం కలిగినవాడు, జడల యొక్క భారము కలిగినవాడు ఆయన. అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుని ఎర్రని కిరణముల వలె ఆయన జుట్టు ఉంది అంటే ఆయన జుట్టు రాగి రంగులో ఉందన్నమాట, చిగురుటాకుల్లో ఉందన్నమాట. వ్యాసుడు నల్లని ఒక చెట్టు, ఆ నల్లని చెట్టు కల్పవృక్షం, మోక్షమిచ్చే చెట్టు. చెట్టుకేముంటాయి? చిగుళ్ళుంటాయి. ఆ చిగుళ్ళు తల వెండ్రుకలు. వ్యాసుడు మోక్షమిచ్చే కల్పవృక్షమైతే ఆ కల్పవృక్షం యొక్క చిగుళ్ళ వలె ఉన్నాయట ఆయన తల వెండ్రుకలు. మీరు ఎప్పుడైనా కొన్ని చెట్లు చూశారు లేదా, కాండం ఉంది అది నల్లగా ఉంటుంది, నల్లని కాండం కలిగిన చెట్టు మోక్షమిస్తుందని పేరు. మహానుభావుడు ఆయన నీలంగా ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడు. ఆ నల్లని వ్యాసుడే ఒక చెట్టు అనమాట. ఆ చెట్టు చిగుళ్లకు మళ్ళీ ఈ తల వెంట్రుకలు ఉన్నాయి. అందుకే ఉదయిస్తున్న సూర్యభగవానుడి కాంతితో పోల్చారు. కొంతమంది జుట్టు అలా ఉంటుందండి. ఈ మధ్యన కూడా కొంతమంది కనపడుతుంది, దిక్కుమాలను గోరింటాకు పెట్టుకోవడం వల్ల, హెన్నా పెట్టుకోవడం వల్ల. ఆయన హెన్నా వల్ల పెన్నా వల్ల కాస్తమా, ఆ భగవంతుడికి భగవంతుడిచ్చిన వరం అది. అందువల్ల ఆయన చక్కని అరుణవర్ణంలో ఉన్నటువంటి జటాభారంతో ఉన్నాడు. ఇంకా శరీరము అంగము అంటే అవయవం ఎలా ఉన్నది? ప్రావృఘన శ్రీలం ప్రహసించునంగమును. ప్రావృట్ అంటే మేఘం, వర్షాకాలం. ఘనము అంటే మేఘం. ప్రావృఘనము అంటే వర్షాకాల మేఘం. వర్షాకాలంలో ఆకాశంలో మేఘములు నల్లగా ఉంటాయి. ఘనము అంటే మేఘం అండి. ప్రావృఘనము అంటే వర్షాకాల మేఘం. దానిని ఇంకో మాటలో ఘనాఘనము. ఘనాఘనము అంటే వర్షాకాల మేఘము. ఉట్టి మేఘం వల్ల ఘనములు ఆకాశంలో రోజు ఉంటాయి, కానీ ఈ ఘనములన్నీ నల్లగా ఉండవు, తెల్లగా కూడా ఉంటాయిగా, మరి తెల్లమబ్బులు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా శరత్కాలంలో మేఘాలు తెల్లగానే ఉంటాయి, అందుకని శరత్కాల మేఘం అనలేదు, వర్షాకాల మేఘం. శ్రీకృష్ణుణ్ణి విష్ణువుని ఘనాఘన సుందర అని ఎందుకన్నాం అంటే వర్షాకాల మేఘం వల్లే నల్లగా ఉంటాడు కనుక ఆయన. వ్యాసుడు కూడా అలాగే వర్షాకాలపు మేఘమును కూడా తిరస్కరిస్తున్నంత నల్లగా నీలముగా ఉన్నాడనమాట. అలాంటి నీలపు కాంతితో ఉన్నాడు ఆయన. ఇంకా చేతిలో ఎప్పుడు కూడా త్రిదండం ఉండాలి. సన్యాసుల చేతిలో దండం ఉంటుంది, దండధారి అంటారు వాళ్ళని. ఆయన రోచి స్ఫారదండంబు ధగ 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 బంగారపు రంగులో వెలిగిపోతున్న కర్ర, ఆ కర్ర కూడా బంగారపు కాంతితో ఉందనమాట. అంత కాంతివంతమైన దండం అది. ఇంకా కట్టుకున్నటువంటి వస్త్రము మనకి మళ్ళీ పంచయో ఫ్యాంటో ఇంకోటో కట్టుకోలే, లేకపోతే ఈ మధ్యకాలంలో కుర్రవాళ్లు కట్టుకుంటున్న షార్ట్టో కట్టుకోలేదు ఆయన. అద్భుతమైన నీలపు కాంతి వెదజల్లుతున్న చర్మం, ఆ చర్మము కృష్ణ మృగ చర్మం, నల్లజింక చర్మం కట్టుకున్నాడు ఆయన. మృగము అంటే, మృగం అంటే జంతువుని కష్టమా, అన్ని వేళలా మృగం అంటే జంతువు కదా, మృగము అంటే లేడి. కృష్ణ మృగము నల్లని లేడి, నల్లజింక. ఆ నల్లజింక చర్మాన్ని ధరించాడు. అందుకే ఉన్మీలత్ నీల మృగ అజిన అంబరము, నల్లని జింక చర్మమును ధరించి ఉన్నాడు ఆయన. ఆ జింక చర్మం కూడా ఆయన కాంతిని ఇంకా పెంచుతుంది. ఆయన నీలంగా ఉన్నాడు, కట్టుకున్నది నల్ల జింక చర్మం. ఇది ఇంకెంత రుచిగా ఉంటుందండి చూడడానికి ఆ కాంతి. రుచి అంటే కాంతి. ఆ కాంతిని చూడాలంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవు. అటువంటి మహానుభావుడు. ఒక్క పద్యంలో ఎంత వర్ణన. ఒకటేమో జుట్టు, రెండు ఆయన అవయవాలు, మూడోది ఆయన చేతిలో ఉన్న దండం, నాలుగవది ఆయన కట్టుకున్న వస్త్రం. ఇప్పుడు అన్ని అయ్యాక ఆఖరినే ఉంటున్నాడు. ఇవన్నీ కలిగిన ఆయన నిర్వాణదాన క్రియాశీలుడు. నిర్వాణము అంటే మోక్షం. తిరిగి భూలోకమునకు రానవసరము లేనటువంటి స్థితిని మోక్షం అంటారు. మనకి వచ్చే చావుని నిర్యాణము అంటాం, అంటే మరణం. మరణం పొందాడు అంటే స్వర్గమో నరకానికో వెళ్ళి తిరిగి మళ్ళీ భూలోకానికి వస్తాడు. అలా భూమికి తిరిగి రానవసరము లేనటువంటి లోకమునకు వెడితే దానికి నిర్వాణము అని పేరు. భగవంతుడైన వాసుదేవుని దగ్గరికి వెళ్ళిన వాడు తిరిగి భూమికి రానవసరం లేదు, దానికి ముక్తి అని పేరు. అటువంటి ముక్తిని దానమివ్వడంలో ఆరితేరినవాడు. మనం దానం చేస్తున్నాం, ధనం దానం చేస్తున్నాం, వస్త్రాలు దానం చేస్తున్నాం, లేదా బంగారం దానం చేస్తాం. ఆయన దానం ఏదో వస్త్రాలు ధనము కదట. నిర్వాణదాన క్రియాశీలుడు, మోక్షదానము చెయ్యటంలో ఆరితేరిన మహానుభావుడు ఆయన. అటువంటి ఆయన ఎవరింతకీ? వాళ్ళ నాన్నగారిని బట్టి ఆయనకి ఆ శక్తి వచ్చిందని చెప్పడానికి ఆఖరణ ఇవన్నీ చేసేవాడు పరాశరాత్మజుడు. ఇంత గొప్పవాడైనా ఆయన ఏమంటాడో తెలుసా? నేను ఎంత గొప్పవాడినైనా మా నాన్నగారు కొడుకునే, పరాశరుడు కొడుకుని, నేను పరాశరునికి కొడుకుని కాబట్టే ఈ శక్తులు నాకు వచ్చాయి అని వినయముగా మళ్ళీ తండ్రికే నమస్కరిస్తున్నాడు. అటువంటి పరాశర పుత్రుడు వేదవ్యాస మహర్షి తక్షణం అక్కడికి వేయించేశాడు. అసలు ఒక గొప్ప వ్యక్తిని ఎంత అద్భుతంగా వర్ణించవచ్చో ఆలోచించండి. అటువంటి మహానుభావుడు రావడంతో చేతికి దీక్షా కంకణం కట్టాడు. నాయన, పాతాళంలోకి ఎంత పాతుకుపోయి ఉన్న నిధిని పైకి తీయాలంటే ముందు దీక్ష కావాలి. భగవద్ అనుగ్రహం లేని బంగారం మనకి మరణం తెచ్చిపెడుతుంది. ఎప్పుడు ధనము శుద్ధి కలిగి ఉంటే, ఆ శుద్ధి కలిగిన ధనం మన ఇంట్లోకి వస్తే దానివల్ల మన కుటుంబం సుఖపడుతుంది. ధనానికి సక్రమమైన పూజ చెయ్యాలి, నియమ నిష్టలతో అర్చించాలి. అప్పుడు ఆ లక్ష్మి మన ఇంట్లోకి వస్తే మన కుటుంబాలని కాపాడుతుంది. ఏ పూజ లేకుండా తొందరపడి ధనం సంపాదిస్తే ఈ ధనం కుటుంబంలో కలహాలు రేకెత్తిస్తుంది. అపవిత్ర ధనం వల్ల వంశములు నశిస్తాయి. కాబట్టి నీకు పవిత్ర ధనం కావాలి. పవిత్ర ధనం కావాలంటే దీక్షాస్వీకారం చెయ్యి అని అన్నదమ్ముల చేతులకి దీక్షా కంకణం కట్టించి కొన్ని దర్భలు పట్టుకొచ్చాడు ఆయన. ఆ దర్భలు నేల మీద పరిచి, ఈ రాత్రి దర్భల మీద పడుకోండి, మీరు డేరాలు వేసుకుని దర్భల మీద పడుకోండి, ప్రొద్దుటే మీ చేత గంగా స్నానం చేయిస్తాను, మందాకిని స్నానం చేయిస్తాను. ఎందుకంటే కేదార ప్రాంతం దగ్గర ఉన్నది మందాకిని ఆకాశ గంగ, చల్లని నీరు దబ్బ 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 ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గంగలో మీ చేత సంకల్పపూర్వకంగా స్నానం చేయిస్తాను. ఆ తర్వాత నివేదనలు సిద్ధం చేయించండి, నైవేద్యాలు గుమ్మడికాయలు సిద్ధం చేయండి అనగానే వీళ్ళన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి దీక్షాకంకణ ధారణ చేశారు, దర్భల మీద పడుకున్నారు, తెల్లవారుధామం లేచారు. కటిక చలి అక్కడ. మీరు నాతో పాటు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అక్కడికి వస్తే తెలుస్తుంది అనమాట. మళ్ళీ వెనక్కి తిరిగి రావాలని గట్టిగా కోరుకుని మరీ రండి సుమా, మళ్ళీ లేకపోతే ఈ బాధ్యతలన్నీ నేను ఎక్కడ పడతాను. కాబట్టి అక్కడ ఆ పవిత్రమైన స్థలములో శరీరం గడ్డగట్టేస్తుంది. రాత్రిపూట చెవుల్లోంచి చల్లగాలు వెళ్ళిపోతుంటే ఈ తలంతా ఎలా ఉంటుందో తెలుసా, సోలములతో పొడిచినట్టు ఉంటుందండి. మీకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, కేదారము రాత్రి చీకట్లో నడిచెళ్ళిన వాడిని నేను. రాత్రిపూట మధ్యలో ఒక చోట గుడిసెలో పడుకుంటే రగ్గులు పైన ఆ మొజాయిక్కులు కప్పుకుంటే కూడా, రజాయిక్కులు కూడా మన చెవులన్నీ సోలాలతో పొడిచినట్టు ఉంటాయి. దాదాపు నేను ఒక 30-40 సార్లు వెళ్ళిన వాడిని, కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి ఒకప్పుడు ఉపాసన చేసిన వాడిని కాబట్టి చెబుతున్నా. స్తంభించిపోతున్న ఆ చలిలో వాడు తెల్లవారుజామున లేచారు. వేదవ్యాసులు వారు అంటారా, ఆయనది దివ్య శరీరం, మనది మానవ శరీరం. ఆయనకి ఈ విషయం లెక్కలేదు, ఎప్పుడు హిమాలయాల్లో ఉంటాడు ఆయన. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదో చేపండి పుట్టగానే ఈత్తోంది అన్నట్టు వాడు. ఎవడో చేప పుట్టగానే ఏదపోతే ఏం చేస్తుంది? చేప లక్షణం సముద్రంలో పుట్టింది. ఆ మహానుభావుడు ఈ ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంది, ఆయన ఒడిలో ఉంది, ప్రకృతిని అదుపులో పెడతాడు ఆయన. పంచభూతాలకు అతీతుడు. ఆ వేదవ్యాస మహర్షి వెళ్ళని తెల్లవారుజామున మందాకిరి దగ్గరికి తీసుకెళ్లి సంకల్పపూర్వకంగా బుడుంగున ఉలగండి అన్నాడు. వాళ్ళు హాయిగా స్నానం చేసి వచ్చారు. అసలు భీముడికి సలేమిటి, ఆయన శరీరం వజ్రం. అదే ఇలాంటి కుర్రాడు ఒకడు ముంచితే ఆ తర్వాత గంట కాని కోలుకోడు, నేను ఎక్కడున్నాను అంటాడు. శరీరం అలా స్తంభిస్తుంది అనమాట. అలాంటి స్తంభన లేకుండా హాయిగా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చారు వాళ్ళు. ఈలోపు ఇక పరివారం, అర్చకులంతా, పురోహితులంతా, మహానుభావులంతా వచ్చారు. బూడిద గుమ్మడికాయలు, మామూలు గుమ్మడికాయలు, వాటిల్లోనేమో వసంతం పోశారు, పసుపు కుంకాలు పోశారు, భారతి కర్పూరాలు పట్టుకొచ్చారు, రకరకాల పిండి వంటలు నైవేద్యం సిద్ధం చేశారు. ఈ నైవేద్యాన్ని నిధి చుట్టూ పెట్టించాడు, గుమ్మడికాయలు కొట్టించాడు, కుంకుమ పూజ చేయించాడు ఆ ప్రాంతానికి. నిధికి ముగ్గురు అమ్మవార్లు అధిష్టాన దేవతలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. ఇందాక మీకు శ్రీచక్రం గురించి చెప్పాను కదా, కశాపట్లు ఎలాగో శ్రీచక్రార్చన చూడబోతున్నారు కదా, అటువంటి శ్రీచక్ర అధిష్టాన దేవతలు ఆ నిధికి అధిష్టాన దేవతలు. అందుకే అక్కడ ఏమనుంటుందో తెలుసా, అణిమాసిద్ధే, దేవీ ఖడ్గం వల్ల ఏమనుంటుంది, అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశత్వ సిద్ధే, వశత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే అని అమ్మవారిని సంబోధిస్తున్నాం. ఓ తల్లి అని సంబోధిస్తున్నాం అనమాట అక్కడ. ఆ సిద్ధే అండం ద్వారా అమ్మవారిలో అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం అనే అష్టసిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులతో కూడిన నవనిధులు ఉన్నాయి. నవనిధులు అమ్మవారికి జవళి సరుకులు. మహాలక్ష్మి అంటే ఏమిటనుకుంటున్నారు, నవనిధులను శరీరములో ఆభరణములు కింద ధరిస్తుంది. 9 నిధులు ఉన్నాయి కదా, శంఖం, పద్మం, మహాశంఖం, మహాపద్మం, కుందం, కుముదం, నీలం. ఈ అద్భుతమైన నిధులకి నవనిధులు అని పేరు. ఈ నిధులు ఒక నిధేమో చెవులకి కుండలములుగా పెట్టుకున్నది, ఒక నిధేమో ముక్కుకు పెట్టుకున్నది, ఒకటి కంఠాభరణం, ఒకటేమో మంగళసూత్రం, ఒకటి కిరీటం, ఒకటి పాదాభరణం, ఒకటి నడుముకాభరణం. ఇలా 9 నిధుల్ని 9 ఆభరణములుగా ధరించింది అమ్మవారు. అందుకనే తెనాలి రామకృష్ణుడు లక్ష్మీదేవిని పాండురంగ మహాత్మ్యంలో వర్ణిస్తూ నవ నిధానంబులేదేవి జవళి సరకులు అంటాడు. ఆయన అద్భుతంగా వర్ణించాడు లక్ష్మీదేవిని పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు వర్ణించినట్టుగా ఇంకెవరు వర్ణించలేదు, అంత బాగా వర్ణించాడు. అసలు లక్ష్మీదేవిని తలుచుకుంటే ఆయన శరీరం గగురుపాటు గురైపోయిందో ఏమిటో పాండురంగ మహాత్మ్యం అనే కావ్యంలో ప్రారంభంలో ప్రార్థనలో వర్ణించాడనమాట. ఏమని, అవతారమందే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమ పాయకయుండు ఏ పరమ పావన సాధి చక్రి బాహా మధ్య సౌధవీధి తోబుట్టు వయ్యే ఏ తులిత కాంచన వర్ణ వెలది వెన్నెలగాయు వెలుపునకు అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేట నీట నవ నిధానంబులేదేవి జవళి సరకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి అన్నాడు. అమ్మవారు లక్ష్మీదేవి పాలసముద్రం చిలుగుతూ ఉంటే ఆ మధ్యలోంచి ఒక కెరటంలోంచి పుట్టిందిట. సముద్రం అంతా ఆవిడకి అన్న తల్లి కాదుగా, సముద్రంలో ఒక్క కెరటం మధ్యలోంచి పుట్టుకొచ్చింది ఆవిడ. ఇక రెండవది, మంచి స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిసే ఒక దేవుడు ఉన్నాడు. వెలది వెన్నెల, వెలది వెన్నెల అంటే తెల్లని స్వచ్ఛమైన వెన్నెల కాసే ఒక వెల్పు అంటే చంద్రుడు. ఆ చంద్రుడికి ఆవిడ తోబుట్టు అయ్యింది. తోబుట్టు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసింది ఆవిడ, అభిషేకం చేయించుకుంది పవిత్రమైన జలంతో. పాలసముద్రంలోంచి పుట్టిందిట, పుట్టగానే పురిటి స్నానం చెయ్యాలనుకుందిట ఆవిడ. నేను పుట్టాను కదా, సముద్రంలోంచి పుట్టినా నీళ్లలోంచి పుట్టినా అది నా గర్భమే గనక, ఆ గర్భంలోంచి బయటకు వచ్చాను గనక నేను పురిటి స్నానం చెయ్యాలి. ఎవడైనా తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత తప్పక స్నానం చెయ్యాలి. నేను నీరు అనే దాంట్లోంచి బయటకు వచ్చాను, ఇప్పుడు నాకు పురిటి స్నానం కావాలి, అది కూడా మంచి నీళ్లతో చెయ్యాలనుకున్నది. వెంటనే ఏం చేసింది, ఈ భూమిని మోస్తున్న 8 ఏనుగుల్ని పిలిచింది. ఐరావతం, సుప్రతీకం, కుముదం, పొండరీకం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలమని పిలువబడేటటువంటి 8 ఏనుగుల్ని పిలిచి, నేనిప్పుడే సముద్రం అనేటటువంటి గర్భము నుంచి బయటకొచ్చాను గనక నేను ఇంకా పురిటి స్నానం చెయ్యలేదు, పురిటి స్నానం చేయడానికి పవిత్ర జలం కావాలి, వెళ్ళండి బంగారపు కొండలు పట్టుకెళ్లి ఆకాశగంగని అందులో స్వర్గంలో ఉన్నటువంటి మందాకిని జలాన్ని తీసుకురండి అంటే ఈ 8 ఏనుగులు 8 బంగారపు కొండలు పట్టుకుని దీనితో స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో ఉన్న దివ్యగంగ, ఆకాశగంగ, దేవగంగ, మందాకిని జలం పట్టుకొచ్చి అమ్మ చుట్టూ నిలబడి కొండలతో నీళ్లు పోశారు. ఈ 8 ఏనుగులు దివ్య జలమును నెత్తి మీద బంగారు కొండలతో పోస్తుంటే హాయిగా స్నానం చేసిందిట, అభిషేకమాడు అన్నారు. మనకి 2 ఏనుగులు చూపిస్తున్నారు కానీ తొండంతో నీళ్లు వచ్చినట్టు 2 ఏనుగులు కాదు, 8 ఏనుగులు. అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజ ఆనీతమౌ తేట నీట, అది తేట నీరు గనక అందులో కాలుష్యం ఉండదు గనక, అందులో ప్లాస్టిక్ చెత్తా చెదారం మనం వేయడానికి అవకాశం లేదు గనుక ఆ నీరుతో ఆవిడ స్నానం చేసిందిట. ఇంకా 9 నిధులు ఆవిడికి జవళి సరకులు అంటే నెత్తికి శరీరానికి ధరించేటటువంటి ఆభరణములు అన్నమాట. ముక్కునత్తుగా, కంఠాభరణంగా, కాలిగజ్జలుగా, చేతి కంకణములుగా, మెడలో మంగళసూత్రములుగా, ఇలా రకరకాల ఆభరణములుగా 9 నిధులను ధరించే తల్లి. అందువల్ల అటువంటి తల్లి ఈ నిధులకు అధిష్టాన దేవత గనక ఆవిడికి చెయ్యవలసిన రీతిలో కుంకుమ పూజ చేశారు, అనేక రకాలైన పిండి వంటలు అవి నైవేద్యంగా పెట్టారు. ఈ పూజలన్నీ అయ్యాక మొదటిసారిగా గుణపం పుచ్చుకుని వ్యాసుల వారు ఒక పోటు పొడిచి ఇక్కడ తవ్వండి అన్నాడంతే. ఆయన తవ్వమనగానే ఇక చకచక వీళ్ళంతా ఉత్సాహంతో పరివాళ్ళంతా పెద్ద పెద్ద గుణపాలు, తవ్వుగోలలు, పారలు పట్టుకొచ్చారుగా, ఎడాపెడ ఎడాపెడ పట 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 తవ్వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తవ్వుతున్నంతసేపు శివ శివ శంభో శివ పూజ చేయకపోతే ఆ ప్రాంతమంతా శివుడిది కదా, కైలాస పర్వతం అది, అందుకని ఈశ్వర స్మరణ చేస్తున్నారు కొంతమంది. ఈ తవ్వుతున్న వాళ్ళ మీద పువ్వులు తొలుతున్నారు కొంతమంది. ఆ సమయంలో ధర్మరాజు గారు అక్కడున్న కేదారేశ్వరుణ్ణి భక్తితో అభిషేకించాడు, ఎందుకంటే ఈ నిధి రాగానే శివానుగ్రహం కలగాలి గనక. ఈ విధంగా శివ పూజ చేశాడు, అమ్మవార్లను పూజించారు, భూతతృప్తి కోసం నైవేద్యాలు పెట్టారు, తవ్వారు. కేవలం 2-3 గంటలు తవ్వారటండి అంతే. తవ్వి తవ్వగానే పెద్ద కాంతి మిరుమిట్లు కొలుతూ బయటకు వచ్చేసింది. అంటే లోపల బంగారం బయటికి రావడం మొదలెట్టింది. బంగారం బయటకు వచ్చే ముందు ఆ బంగారపు యొక్క కాంతి అనమాట త్రవ్విన ప్రభలెల్ల దశల దివ్వటెలగ వెలుగుచుండే నిధి అనిలజుడుల్ కవ్వడియు కవలు నలరగ అవ్వ సుధాదిపుడు దానికచ్చనలిచ్చన్. అలా తవ్వడంతో ధగధగలాడిపోతున్న కాంతి సువర్ణవర్ణం బయటకు వచ్చింది. పైనుంచేమో సూర్యుడి కిరణములు ఆ బంగారం మీద పడ్డాయి. వీళ్లు తవ్వుతూ ఉండగా గోతిలో ఉన్న బంగారం బయటపడింది, బంగారం మీద సూర్యకాంతి పడింది. పడ్డంతో కళ్ళు ఒక్కసారి మిరుమిట్లు కొలిపాయి. అది స్వచ్ఛమైన బంగారం, మేలిమి బంగారం, కల్తీ లేని శాల్తీలవి. అందువల్ల ఏమైపోయింది, ఆ కాంతి తట్టుకోలేనంత కాంతి అయిపోవడం వల్ల వీళ్ళంతా ఒక్కసారి కళ్ళు మూసేసుకున్నారు. అబ్బా అబ్బా అన్నారట. నిజంగా బంగారపు నగలు అలా ఎదురుగుండా పెట్టి దాని మీద ఈ ఫ్లాష్ లైట్ వేస్తే మనం చూడలేం, కళ్ళు మూసేసుకుంటాం. ఈ లోపు చూడగలిగిన వాడు పట్టుకుపోతాడు మనం కళ్ళు మూసుకునే లోపు. ఈ విధంగా కాంతి ధగ 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 ధగలు ఆడిపోతూ ఉంటే ఒక్క క్షణకాలంలో ఆనందం తట్టుకోలేక అనిలజుడు భీముడు శభాష్ పరమేశ్వర అన్నాడు. అంతేగాని బంగారం వల్ల అమ్మో బంగారం అమ్మో బంగారం వల్ల బంగారం బయటపడగానే శివుణ్ణి తలుచుకున్నాడు. ఎవరు? భీమసేనుడు. కవ్వడియు అర్జునుడు, కవలు నకుల సహదేవులు. వీళ్ళు సంతోషిస్తూ ఉండగా వెంటనే వసుధాధిపుడు ధర్మరాజు గారు అక్కడికి వచ్చి ఆ బంగారం మీద మంత్రజలం చల్లి అప్పటి వరకు శివుణ్ణి గంగాజలంతో అభిషేకించాడు. ఆయన ఆ అభిషేక జలం ఈ బంగారం మీద చల్లాడు. అంటే శుద్ధయ్యిందనమాట బంగారం. ఎంత కాదనుకున్నది, నిధి కదండి. ఆ నిధులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి తీసుకురావటం వల్ల కొన్ని భూతముల యొక్క దారిద్ర్య లక్షణాలు, దోష లక్షణాలు, చండాలపు లక్షణాలు మన ఇంటికి వస్తాయి. అవి రాకుండా ఉండడానికి ముందు దాన్ని శుద్ధి చెయ్యాలి. అందుకే ఎప్పుడన్నా భూమి తవ్వుతున్నప్పుడు నిధులు బయటకు వస్తే తొందరపడి వాటిని ఇంట్లోకి తీసుకురాకూడదు. వాటిని గంగాజలంతో శుద్ధి చెయ్యాలి. వాటి మీద పసుపు కుంకాలు చల్లాలి, వాటి మీద పువ్వులు చల్లాలి, అప్పుడు ఇంటికి తీసుకురావాలి. ఇది ఒక్కటే కాదు, మనకి వేదములలో కొన్ని మంత్రశాస్త్రాలు ఉన్నాయి. ఆ మంత్రశాస్త్రాలు ఏమన్నాయంటే, నువ్వు ఎప్పుడన్నా బంగారం కొనుక్కుంటే ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాన్ని శుద్ధి చేశాకే ధరించు, లేకపోతే ఆ బంగారానికి ఉన్న క్షుద్ర శక్తులు నీ వంశంలో బలి కోరతాయన్నారు. అందుకని పూర్వం ఏం చేసేవారో తెలుసిన, బంగారంతో నగ చేయించాక అది గొలుసు కానీ మంగళసూత్రం కానీ ఉంగరం కానీ ఇంటికి రాగానే అభిషేకం చేసేవారు వాటికి. దాన్ని గంగాజలంతో ఆవుపాలతో శుద్ధి చేసి భగవంతుడి దగ్గర పెట్టి అప్పుడు ధరించేవారు. అభిషేకాలు చేయడం చేతకపోయినా పర్వాలా, ఆలయాలకి తీసుకొచ్చి అక్కడ ఒక్కసారి భగవంతుని సన్నిధానంలో పెట్టండి, మరి రాముడికి పెట్టండి, సరస్వతికి పెట్టండి, శివుడికి పెట్టండి అని పెట్టించి అప్పుడు ఆ బంగారం మనం ధరిస్తే ఆ సువర్ణం వల్ల మనకి ఏ నష్టమూ ఉండదు. అలా దేవతలకి సమర్పించకుండా మనం దాచుకుంటే ఇంట్లో అప్పుడేమవుతుంది, మనం ఏ పురాణానికో వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు దొంగడు వచ్చి తలుపులు ఎత్తుపోతాడు, తలుపులు పీకేస్తాడు, లోపల ఉన్న వెండి కంచము బంగారు కంచము లేక నగలో పట్టుకుపోతాడు. అవి ఇవి కాకపోతే ఈ దేవతానుగ్రహం బంగారానికి లేకపోతే ఇంకో ఇబ్బంది కూడా వస్తుందన్నమాట. వీళ్ళు చక్క సినిమాకి వెళ్ళి ఆహా ఓహో అని బాహుబలి చూస్తూ ఉంటే వాడు ఎవడో తన బాహుపరాక్రమం చూపించి మెళ్ళో ఎత్తుకుపోతాడు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సువర్ణమునకున్న క్షుద్ర దేవతలకి సంతృప్తి కలిగించకపోవటం. వాటిని తొలగించాలి. సువర్ణం అనగా వెండనగా ఇటువంటి ధాతువులకి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు కొంప ముంచుతాయి. అవి పోవాలంటే ఆ కొంప ముంచే శక్తులు పోయి మనకి శుభం కలగాలంటే తప్పక వాటిని పూజించాలి, భగవత్ సమర్పణ చెయ్యాలి అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందువల్లనే మహానుభావుడు ధర్మరాజు గారు కేదారేశ్వర లింగాన్ని అభిషేకం చేసిన అభిషేక జలాన్ని పట్టుకొచ్చి బంగారం మీద జల్లాడు. వ్యాసుడు అక్కడే ఉన్నాడుగా, ఆయన కూడా అర్చనలిచ్చన్ చూడండి ఇక్కడ అన్నమాట, దానికి అర్చనలిచ్చన్ పూజించాడు, సువర్ణమును పూజించాడు. ఇక తవ్వాక చుట్టూ చూస్తే ఇదేం బంగారం రా బాబు, దీన్ని ఎప్పటికి పట్టి కడతాం అనిపించింది వాళ్ళకి. అడుగున పల్లకీలు, పెద్ద పెద్ద కుండలు, గుండిగలు, గుండిగలు కూడా బంగారంతో. ఒక గుండిగలో 1000 మందికి అన్నం ఉండొచ్చు, అటువంటి గుండిగా బంగారంతో తయారు చేశారట. బంగారం లాంటి బంగారం పోని, అదేదో మళ్ళీ సగం బంగారం సగం ఎత్తడి కాదు. ఆ మధ్యలో ఒక ఆవిడ పాపం ఓ పంతులు గారికి ఉంగరం అని దానం ఇచ్చిందిట. ఆయన ఆనందపడిపోయి ఆహాహాని ఉంగరం ఫింగర్కి పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో కాస్త ఉప్పు నీరు తగలగానే మొత్తం బంగారం కాస్త నల్లగా అయిపోయింది. ఇదేమిట్రా చూస్తే అందులో బంగారం ఏమో ఇంత పెసరన్నో మిగతాదంతా కల్తీ బంగారం అను. అలాంటివి దానం చేయటం వల్ల ఉపయోగం లేదు సుమా. బంగారం అంటే మంచి బంగారమే దానం చేయాలి. కనీసం 22 క్యారెట్లన్నా చేయాలి. అంతేగాని ఉత్తి క్యారెట్ దుంప పట్టుకొచ్చి ఇదేనండి 22 క్యారెట్ అంటే వాడు ఏమైపోతాడండి పాపం. ఇది నిజమైన బంగారం అవడం వల్లే ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి. ఆ గుండిగలు బయటికి లాగారు, అందులో ఉన్న సుర్కుసురవులు బయటికి లాగారు, స్తంభాలు, యజ్ఞవాటికలు, కాసులు ఇవన్నీ బయటికి తీసేసరికి నానాయాతన అయిపోయిందట. ఇంతమంది జనం కూడా లాగలేకపోయారు. అయినా హుషారు కలిగిందిటండో, ఎందుకో తెలుసా? కష్టంగా ఉన్నా మొయ్యడం అది బంగారం కదా. అందుకని ఎక్కడికక్కడ ఇక్కడ తిక్కర గారు పద్యం చెప్పారు, నేను అనుకుంటూ వెళ్ళిపోయారట సేవకులు కూడా. సాధారణంగా ఏ బండరాళ్ళు బయటికి తీయండి అన్నాం అనుకోండి మనం, కొండ తవ్వి ఒరే రాళ్ళు బయటికి పోయిండ్రా అంటే నీరసంగా ఒరే నువ్వు ఎత్తరా నేను ఎత్తలేకపోతున్నాను అంటారట. ఏవి రాళ్ళు అయితే? ఇవి మామూలు రాళ్ళు కాదు, నాలుగు రాళ్ళు కనకేసుకునే బంగారపు రాళ్ళు. అందుకని ఎక్కడికక్కడ అందరూ హుషారుగా ఏమాత్రం బద్దకించకుండా తీశారట. ఇంటికి వెళ్ళాక మనకి నాలుగు రాళ్ళు ఇవ్వకపోతారా అని. ధర్మరాజు గారి మీద అభిమానం, బంగారం అనేది ఒక ఆసక్తి కలిగిస్తుంది కాబట్టి మొత్తం మీద వీటిని శ్రద్ధగా తీశారట బయటికి. అక్కడ అంటాడాయన, ఏమేమయ్యని యోలి నెత్తిరి అంటాడాయన, నేను పోటీ పడి బయటికి లాగారట ఆ గోతుల నుంచి బంగారం అనమాట. ఈ మధ్యన ఒక ఆయన, గురువు గారు ఏమిటండి నాలుగు రాళ్ళు వెనక్కేసుకోమని మా అమ్మ దీవించింది, నేను నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాను కిడ్నీలో అన్నాడు ఆయన. కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, ఇవే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటే. ఈ దరిద్రపు రాళ్ళు వేసుకోకూడదు, ఆ రాళ్ళు వేసుకోవాలి తప్ప. ఈ విధంగా ఈ వజ్రాలు వైడూర్యాలు బంగారాలు అన్నీ తీయించి 500 ఏనుగులు, రకరకాల పల్లకిలు, ఒంటెలు, గాడిదలు, రథాలు, చాలా చెప్పారండి. ఇక్కడ ఒంటెలు కూడా పట్టుకెళ్లారట, గాడిదలు కూడా పట్టుకెళ్లారట. అవి కూడా ఎలాగా, పెద్ద పెద్ద గోతాములు ఉంటాయిగా వస్తాలు, ఈ బస్తాలో కొంత బంగారం, ఈ బస్తాలో కొంత బంగారం, ఈ రెండు బస్తాలకి మధ్యలో మూతి కట్టేస్తాను అనమాట, కుట్టేసి ఈ బస్తా గాడిదకి ఇటు ఇటు లొట్టిపెట్లకి అంటే ఒంటెలకి ఇటు ఇటు వేశారు. దానికి పెరికి అని పేరు. పెరికి అంటే రెండు బస్తముల యొక్క కుట్టు అనమాట. బస్తా ఇటు ఇటు ఉంటే సమంగా ఉంటుంది. ఈ విధంగా పెరికిల కింద అయ్యాయి. ఆ పెరికితో పనిచేసేవారు కనుక పెరికీయుడు అని ప్రత్యేకంగా ఒక కులం కూడా ఉంది తెలుసు. ఆ రోజుల్లో వీళ్ళు ఎంతో ఉపకారం చేసేవారు అనమాట ఇలాగా బస్తాలను కుట్టి. అలాంటి పెరికలతో మోయించారు. ఈ విధంగా కొన్ని వందల గాడిదలు, వందలాది ఈ లొట్టిపెట్టెలు, ఒంటెలు, ఏనుగులు, పల్లకీలు, గుర్రాలు, రథాలు, ఎడ్లబళ్ళు వీటన్నిటి మీద వేయించి 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 సంతృప్తిగా ఈ బంగారాన్ని సువర్ణనిధిని మోయించుకుంటూ వెళ్ళారు. అందులో పాపం పల్లకీలు మోసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, బంగారం మోయాలంటే మాటలు కాదు, పెద్ద పెద్ద స్తంభాలు కూడా తయారు చేయించారటండి ఏకంగా బంగారంతో. ఈ స్తంభాన్ని 8 మంది 10 మంది మొయ్యాలి కదా. అందుకని ప్రతి మైలు వెళ్ళగానే అక్కడ విడిది కాసేపు ఆగడం. పాపం జంతువులు కూడా అంత బరువు మొయ్యలేవని, బరువు మొయ్యించేవాళ్ల లక్షణం ఎరిగినవాడు గనక ధర్మరాజు గారు ప్రతి మైలు గడిచిందంటే ఒరే కాసేపు ఆగండ్రానని వాళ్ళకి కావలసిన పాలు, మంచినీళ్ళు ఇప్పించడం, కాస్త చపాతీలు పెట్టడం, ఇవన్నీ పెట్టడం, ఈ విధంగా మజిలీలు చేయించాడు. ఎక్కువ శ్రమ పడకుండా మోయించాడు వాళ్ళ చేత. ఆహా ధర్మరాజా, పనివాళ్ళం మా మీద ఎంత జాలి చూపిస్తున్నావు, ఎక్కువ శ్రమపడి తొందరగా మొయ్యండిరా అని గంటలేదు, కర్రతో కొట్టలేదు అనుకున్నారు వాళ్ళు. పూర్వం మహారాజులు కదండి, ఏ పరిగెత్తండి అంటే పరిగెత్తవలసిందే. కానీ ధర్మరాజు కరుణాస్వరూపుడు, అందుకని ఎక్కడ ఎవరికీ శ్రమ కలగకుండా ఆ బంగారం మోయించాడు. నిజంగా మోయించడమే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత మోసిన వాళ్ళందరికీ అప్పనంగా బోలెడు బంగారం ఇచ్చాడండి. పాపం వీళ్ళందరి యొక్క అనుగ్రహం లేకపోతే తెస్తామానని మళ్ళీ అక్కడికి వచ్చిన పనివాడు జీవితంలో ఎప్పుడూ ఎవరిని యాచించవలసిన అవసరం లేకుండా బతికేలా చేశాడు ఆయన. అందుకనే ధర్మరాజు గారు ధర్మమూర్తి అన్నారు, అజాత శత్రువు అన్నారు. నిజంగా అంత బంగారం తెచ్చి ఆయన ఖజానాలో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవడం కాదు, ఎప్పుడు ప్రజలు బాగుండాలి అందులో అందరికీ ఎవరెవరి అర్హతను పెట్టి వాళ్ళకి వాటాలు ఇచ్చేసాడంతే ఆయన. హాటకం వాటాలు చేశాడు ఆయన. ఈ విధంగా వీళ్ళంతా బయలుదేరి వస్తున్నారు. ఈలోపు ఇదంతా శ్రీకృష్ణుడికి తెలుసు కదా, ఆయన ఈ ధర్మరాజు గారి నగరానికి ధర్మరాజాదులేమో హిమాలయాలకు వెళ్ళారు, వాళ్ళు ఎటెళ్ళగానే ఈయన ప్రయాణమై వచ్చాడు. ఆయన సంతోషించాడు. బలరామ సాత్యక్యాదులతో హస్తినాపురానికి వస్తున్నప్పుడే దారిలో అన్నాడు, ఇదిగో ఈ పాటికల్లా మనం హస్తినాపురానికి వెళ్లేలోపు పాండవులు ఫలానా చోట ఉంటారు, ఫలానా చోట ఉంటారని చెబుతున్నాడు ఆయన. ఇదిగో బంగారం దొరికిందన్నట్ట. బంగారం దొరకడం ఏమిటి, మోయించుకొస్తున్నాడని చెప్పాడు. ఇలా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈయన లైవ్ టెలికాస్ట్ అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఏం దొరుకుతుందో అది బలరాముడికి, సాత్యకికి, వసుదేవుడికి, అందరికీ చెప్పుకుంటూ బయలుదేరారు. వీళ్ళు ముందు హస్తినికి వెళ్ళారు. యుత్సుడు విదురుడితో కలిసి ఆహా కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. కృష్ణుడు వచ్చినప్పుడల్లా ధర్మరాజే స్వాగతం చెబుతున్నాడు. ఇప్పుడు ధర్మరాజేమో హిమాలయాల నుంచి ఇంకా రాలేదు. ఇప్పుడు మనకి ఎన్నాళ్ళకి కృష్ణుడికి స్వాగతం చెప్పి పూజించే భాగ్యం దక్కిందని ఆనందపడిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ధర్మరాజే ఈ కృష్ణుడి పిలవడం, తన సింహాసనం మీద కూర్చోబెట్టడం, పాద పూజ చేయడం చేస్తున్నాడు. కూడా ఉన్నవాళ్ళు ఏం చేయగలుగుతారు ఇక? ఈరోజు అతని అదృష్టం ఏంటి, యుత్సుడికి, ధృతరాష్ట్రపుత్రుడికి, ధర్మరాజు గారు ఊళ్ళో లేరు గనక ధర్మరాజు గారి బదులుగా తానే ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి మహారాజు గారు ఆయన. అందుకని ఎదురొచ్చి పరమాత్మ, నా జీవితంలో ఈరోజు పర్వదినం. ఎందుకు పర్వదినం అంటే, పర్వదినం అంటే పండుగ దినం. ఇవాళ నాకు పండుగ. ఎందుకు పండుగ? ఎప్పుడు చూసినా ధర్మరాజు గారు హస్తినలో ఉండేవాడు, లేక ఇంద్రప్రస్థంలో ఉండేవాడు. నీకు స్వాగతం చెప్పి తన సింహాసనం మీద కూర్చోబెట్టి పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాడు. ఇవాళ ధర్మరాజు గారు లేరు, ఆ భాగ్యం నాకు దక్కింది. ఈ భాగ్యం నాకు ఎందుకు దక్కిందో తెలుసా? ధర్మమూర్తి అయిన ధర్మరాజు వైపు యుద్ధంలో నేను రాబట్టి. నిజంగా నేను కూడా దుర్యోధనుడితో పాటే ఉండుంటే నేను చచ్చేవాణ్ణి. కానీ ఒక ధర్మాత్ముణ్ణి ఆశ్రయిస్తే భగవంతుడిని ఉపకారం చేస్తాడండి. అందుకే ఎప్పుడు ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉండాలి మనం. అధర్మం ఉన్న చోట ఎంత డబ్బున్నా ఎంత గొప్పవాడైనా అనవసరం. అవతల 100 మంది ఉన్నారు, ఈ 100 మంది వల్ల మనకి ఏదైనా నష్టం వస్తుందేమో. అవతల వాడు ఒక్కడ ధర్మాత్ముడు కదా, వాడు మనకేం చేస్తాడని ఎప్పుడు అనుకోకండి. ఈ ఒక్క ధర్మాత్ముడు ఆ 100 మంది అధర్మ పౌరుల కంటే గొప్పవాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కౌరవ సైనికులు 11 అక్షౌహిణులు ఉన్నారు, కానీ పాండవ సైనికుల వైపు కేవలం కృష్ణుడు ఒక్కడ చాలు. ఇసు 7 అక్షౌహిణులు కూడా అక్కడ, ఆయన ఒక్కడుంటే చాలు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కొన్ని కోట్ల శక్తులుంటాయి. ఆ శక్తులుంటాయని గ్రహించి యుత్సుడిటి వచ్చేసాడనమాట. సామాన్య మానవులు ఏదో చేస్తారని మీరు ఎప్పుడు అనుకోకండి. ఒక్కడు చాలు, ఒక్క ధర్మమూర్తి. ఆ ధర్మమూర్తి ధర్మరాజు. ఆ ధర్మరాజుని నేను ఆశ్రయించా. ఆశ్రయించబట్టి పరమాత్మపైన నీకు పాద పూజ చేసే భాగ్యం పట్టింది అని విదురునితో కలిసి అర్ఘ్యమిచ్చి పాజ్యమిచ్చి స్వాగతం చెప్పి మెడలో పూలదండలు వేసి తీసుకొచ్చి హస్తినాపుర సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెం తెచ్చి అందులో కాళ్ళు పెట్టి ఆ శ్రీకృష్ణుడి కాళ్ళు అందులో పెట్టించిన తర్వాత కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. ఏ జలమును ఈశ్వరుడంతటి వాడు శిరస్సున ధరించాడో అటువంటి జలం, ఆయన పాదాల నుంచి పుట్టిన గంగాజలం, ఆ జలంతో ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని అమ్మయ్య నా జన్మధన్యమైంది అనుకున్నాడు ఆయన. అందుకే యుత్సుడు చాలా కాలం బతికాడు. యుత్సుడు ఎంత అదృష్టవంతుడండి. కృపాచార్యుడు యుత్సుడు కూడా పరీక్షిత్తుకి సేవ చేశారు. ఆ తర్వాత జనమేజయుడు మహారాజయ్య కూడా ఆయన దగ్గర ఉన్నారు. అంటే అన్ని తరాలు చూశారు వాళ్ళు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వాళ్ళకి విడుదలిచ్చాడు. ఆ సుభద్రను అంతఃపురానికి పంపేశాడు కుంతీదేవి దగ్గరికి. కుంతీదేవి అందరినీ ఆనందపరిచింది, పూజించింది. అందులో వసుదేవుడు ఇప్పుడు వచ్చాడు ఇంతకాలానికి. ఏనాటి వసుదేవుడిని చూసింది ఆవిడ? ఈ రాజసూయాగానికి కూడా వసుదేవుడు రాలేదండి. కానీ వాళ్ళ అశ్వమేధయాగం జరుగుతుందనగానే అన్నగారు, మొత్తం తమ వంశానికి పెద్దవాడు సొంత అన్నగారు వసుదేవుడు ఈనాటికి వచ్చాడు. అందుకే కుంతీదేవి బ్రహ్మానంద భరితురాలైపోయింది. ఆయన్ని పూజించింది, దేవకీదేవిని పూజించింది, రోహిణిని పూజించింది, ప్రద్యుమ్నాథుల్ని పూజించింది, అందరికీ కావలసిన పిండి వంటల భోజనం ఏర్పాటు చేయించింది. సరిగ్గా శ్రీకృష్ణుడు అక్కడ అడుగు పెట్టాడు. కాసేపట్లో ఉత్తరకి ప్రసవ వేదన అయ్యింది. ఉత్తర ప్రసవిస్తోంది, ఆవిడికి ప్రసవ వేదన కలుగుతోంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ పరుగు పరుగున ఆ ఏర్పాట్లు చేశారు. ఆ రోజుల్లో ప్రసూతి గృహం చుట్టూత రకరకాలైనటువంటి ఈ మంత్రసారులు తీసుకొచ్చేవారు. మంత్రసారి ప్రత్యేక పూర్వం ఉండేవారు. అండో బలేగా పురుడు పోసేవారండి వాళ్ళు. అసలు ఎంత హాయిగా పోసేవారు. ఏ డాక్టరు సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా అంత బాగా చేయలేడు అనమాట. అంత హాయిగా ప్రసవానికి కావలసిన ఏర్పాట్లు చేసేవారు. చాలా కాలం క్రితం నన్ను అవధానంలో ఒక అప్రస్తుత ప్రసంగం అడిగారు. అప్రస్తుతం ఉంటుంది కదా, రేపు దసరాల్లో 2వ రోజున ఇక్కడ అవధానం చేస్తున్నాం అంచేత ఖచ్చితంగా అవధానం చేయాల్సిందేనని అడిగారు. అంచేత శరన్నవరాత్రులు దసరాలు ప్రారంభమైతే సరిగ్గా 2వ రోజు విధినాడు ఇక్కడ అవధానం చేస్తాను. అష్టావధానం, అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం ఉంటుంది, హాస్యం కోసం అడుగుతారు. అందులో ఒక ఆయన అన్నాడు, ఏమంటే దొరగారు ఉంటారు కదా, దొరగారి యొక్క భార్యను ఏమంటారండి? దొరసాని అంటారు. మరి మంత్రి గారి భార్యని మంత్రసాని అంటారా అండి అన్నాడు ఆయన. అలా తమాషా ప్రశ్నలు వేస్తారు. అంటే మంత్రసాని అంటే మంత్రి గారి భార్యని కాసుమా, అంటే దొరగారి భార్య దొరసాని అన్నారు కదా అని ఇలా అనకూడదు. దానికి ఏదో అప్రస్తుతంలో రకరకాలైన సమాధానాలు చెబుతాం. మంత్రసాని అనే శబ్దం కేవలం పురుడు పోసేటటువంటి స్త్రీలకు వాడేవారు. అంత జాగ్రత్తగా పురుడు పోసేవారు అన్నమాట. వాళ్ళందరూ సిద్ధమయ్యారు. ఈ లోపల నుంచి బయటికి నిమిషానికి ఒకసారి పురుడు వస్తోంది 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 అని కబుర్లు చెప్పడం. బయట కృష్ణుడు మొదలైన వాళ్ళంతా ఉన్నారు, కాసు కూర్చున్నారు. పాండవ వంశమును నిలబెట్టే పురుషుడిప్పుడు పుట్టబోతున్నాడు. అది కూడా పరమాత్ముడు కృష్ణుడు వసుదేవుడు ఇటువంటి మహానుభావులు అంతా ఉన్నారు. పాపం వాళ్ళంతా నిలబడిపోతున్నారండి, వాళ్ళు ఎక్కడో చోట కూర్చోబెట్టండి. ఆ వెనకాతల ఏదో రకంగా వాళ్ళకి కొంతమంది సేవ చేయండి బాబు. గోవింద గోవింద. ఇప్పుడు కృష్ణుడు అదృష్టవశాత్తు, ఈ పరీక్షిత్ యొక్క అదృష్టవశాత్తు పరమాత్ముడే అక్కడున్నాడు, పాండవులు సమయానికి లేరు. అందుకని ఈ పురిటి వార్తలు ఎప్పటికప్పుడు కృష్ణుడికి చెప్పడం మొదలుపెట్టారు లోపల ఉన్న సూతిక గృహంలో ఉన్నటువంటి వారు. ఆ సమయములో శీర్షోదయమయ్యింది, మగపిల్లవాడు అని చెప్పారు. కుర్రాడు పుట్టాడు. కుర్రాడు కుర్రాడు వంశాంకురం వంశాంకురం అనుకుని బ్రహ్మానంద భరితులైపోయారు. అందరూ కూడా చప్పట్లు టప 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 కొట్టడం మొదలుపెట్టారు. కొంచెం పక్కండి, దాని మీద పడకండి. అది అడ్డం ఎందుకు పెట్టామనుకుంటున్నారు మీరు? అది అడ్డం పెట్టడానికి కెమెరా మీద వాళ్ళు పడతారని నన్ను మొత్తం మీద ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది దాటి ఎవరు రాకూడదు, అది వాస్తవాది అని గుర్తుపెట్టుకోండి. ఇండియా బోర్డర్ అది, మీరు చైనా వాళ్ళు రావడానికి వెళ్ళేది, పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఇంకొకసారి గోవింద. అదే వాస్తవాధీన రేఖను ఎప్పుడు కూడా దాటకూడదు అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎడిట్ చేసుకోవడం మళ్ళీ వీళ్ళకు పెద్ద సమస్య. ఈ కెమెరా మీద పొరపాటును తగిలేరనుకోండి మొత్తం విధ్వంసం అయిపోతుంది కార్యక్రమం. అందువల్ల ఈ దృష్టిలో పెట్టుకుని కాస్త నాయన సుబ్బారావు కాస్త చూసుకుంటూ ఉండాలి. ఏం చేస్తాం మరి? మరొక్కసారి గోవింద. సరే ఎంత డిస్టర్బ్ చేస్తారు? ఒక ట్రాన్స్లోకి వెడుతున్న వాడిని మీరు అటు ఇటు కదలడం వల్ల, అవి కదపడం వల్ల, కొన్ని పనులు చేయటం వల్ల అద్భుతమైనటువంటి తపశ్శక్తితో సమాధిలోకి వెళ్ళిపోతాం మేము. అందులోంచి బయటకు వస్తే మళ్ళీ అందులోకి వెళ్ళడానికి ఎంత కష్టపడాలో ఆలోచించండి. షడన్ బ్రేక్ కొట్టేస్తే విమానం కదలకుండా ఎలా ఆగిపోతుందో అలా ఆగిపోతుంది అనమాట. మళ్ళీ స్థితిలోకి రావడానికి అంత శక్తి పుంజుకోవాల్సి వస్తుంది. ఇంకొకసారి గోవింద నామస్మరణ చేయండి. వంశాన్ని నిలబెట్టే బాలుడు పురుషుడు పుట్టారు అనగానే అందరూ ఆనందపడిపోయారట. కృష్ణుడి చేతులు పుచ్చుకుని కుంతి పొంగిపోయింది, జనమంతా పొంగిపోయారు. అమ్మాయ్యా, పాండవ వంశంలో మాట వరసకు కూడా ఇక మగపిల్లలు లేరు, పాండవులు తప్ప ఇంకెవరు లేరు కదా, సంతానమంతా చచ్చిపోయారనుకున్న సమయంలో కురు వంశాన్ని నిలబెట్టారని అందరూ పొంగిపోయారు. ఈ లోపల మంత్రసానులు మగపిల్లాడు పుట్టాడు పుట్టాడు అన్నవాళ్ళు 2 నిమిషాల వేగం మళ్ళీ ఏడుపు మొహంతో బయటకొచ్చి కుర్రాడు పుట్టాడండి, చచ్చిపోయి పుట్టాడండి, ప్రాణం లేకుండా పుట్టాడు అన్నారట పాపం. మళ్ళీ ఉత్తర పుణ్యగర్భమున నుండి భవజ్జనకుండు పూర్వంశోత్తరుడాదిరాజగుణయోగి పరీక్షితుడుద్భవించిన చిత్తమెలర్ప పుత్రుడని చెప్పిరి వెల్పలి వారికింటిలో నత్తరినున్న వృద్ధ సతులార్చ జనం బకిలంబు నుబ్బునన్ బాలుడు మృతజాతుండని, బాలుడు మృతజాతుండని ఆలోనన ఏడ్పు బెరయ అలమటనతో ఆలలన లొగ్గడిల్చిన తేలిరి శోకమున జనులు ధెరవిచార. ఇదంతా వైశంపాయనుడు చెబుతున్నాడుగా జనమేజయుడికి. నాయనా, ఉత్తర గర్భం నుంచి భవజ్జనకుండు మీనాన్న పరీక్షిత్తుడనేవాడు ఈ పూర్వవంశానికి ఇన్నాళ్ళటికి వెళ్ళి ఒక దిక్కైన వాడు, ఆదిరాజగుణయోగి, పూర్వపు మహారాజుల యొక్క మంచి గుణములు పుణికిపుచ్చుకున్న పుణ్యాత్ముడు. పూర్వపు మహారాజులు షోడశ మహారాజులు ఉన్నారు కదా, వాళ్లల్లో ఉన్న గుణముల కంటే ఎక్కువ గుణాలు ఉన్నాయి కానీ తక్కువ లేవు. అటువంటి మహాత్ముడు పరీక్షిత్తు పుట్టాడు, పుట్టగానే ముందు సంతోషించే లోపే లోపల పురిటి గృహంలో ఉన్నటువంటి స్త్రీలంతా అయ్యో పిల్లాడు చచ్చిపోయి పుట్టాడండి, ప్రాణం పోయిందండి, శవం పుట్టిందండి అని ఏడవడం మొదలెట్టారట. ఇంకా చూడండి, ఆ ప్రాంతం అంతా శోకాలతో నిండిపోయింది. అందరూ గుండెలు బాధేసుకున్నారు. వంశం నిలబడిందో వంశం నిలబడిందో అనుకున్న సమయంలో కుర్రాడు చచ్చిపోయాడు అని బాధపడి ఏడుస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాట. వెంటనే కుంతి ఏముందో తెలుసా, నాయన పరమాత్మ కృష్ణ నువ్వే దిక్కును నమ్మావు, నేను మా అన్నయ్య సకల లోకాలని పాలించడానికి సకల శోకాలని తొలగించడానికి లోకాలను ఉద్ధరించడానికి నీ వంటి ఒక భగవంతుణ్ణి కన్నాడని పొంగిపోయాను. మా పాండవులకు నువ్వే రక్షణకున్నాను. ఇప్పుడు చూడు, ఈ కుర్రాడు చచ్చిపోయి పుట్టాడు, నువ్వు రక్షించకపోతే ఎలాగా అన్నది కుంతీదేవి. ఆ సమయంలో సుభద్రై గుండెలు బాదుకుంటూ, మా ఆయన ధనం కోసం హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెప్పాడు, ఉత్తరా గర్భంలో ఉన్నవాడు మనందరికీ మూలకారకుడవుతాడు, అభిమన్యుడు చచ్చిపోయినప్పటి నుంచి నానా దుఃఖం పొందుతున్నాను నేను. నిజంగా అర్జునుడండి, రోజుకోసారి ఏడ్చేవాట అభిమన్యుడు చచ్చిపోయాక. ఎంత ధైర్యం చెబుతున్నా కృష్ణుడు, పుత్రశోకం మహాశోకం అది. అందులో పెళ్ళైన వెంటనే 3 నెలలకి చచ్చిపోయాడు కదా, అది ఎంత బాధ. ఓ పక్కనేమో మా ఆయన వెడుతూ వెడుతూ, ఇదిగో మన వంశాంకురం వాడిని రక్షించాలని నాకు చెప్పి వెళ్ళాడు, నాకు మనవడు పుడతాడు, ఆ మనవడు భావి భరత సమ్రాట్ అవుతాడు అని ఎదురు చూస్తున్న నా భర్త రేపు ఇక్కడికి రాగానే చచ్చిపోయి పుట్టాడు మనవడని ఎలా చెప్పను? అసలే కొడుకు చచ్చిపోయిన శోకంతో ఉన్న అర్జునుడు రేపు ఈ మనవణ్ణి చూచాడంటే గుండెకి చచ్చిపోతాడు. నా భర్తని, నా మనవణ్ణి, అందరినీ రక్షించే బాధ్యత నీది బాబోయింది సుభద్ర. ద్రౌపదీదేవి వచ్చి నా కొడుకులు పోయినప్పుడు కూడా ఇంత దుఃఖం పొందలేదు, మా వంశాన్ని నిలబెట్టేటటువంటి ఒక్కగానొక్కడవాడు చచ్చిపోతున్నాడంటే నేను బెంగపెట్టుకుంటున్నాను, రక్షించు. అయ్యో, యుద్ధరంగంలో పరమక్రూరుడు ఆ నీచుడు అశ్వత్థామ గురుపుత్రుడు బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు, ఆ అస్త్రానికి ఇవాళ మా వంశం నాశనమవుతోంది అనగా సుభద్ర వెళ్ళేముందో తెలుసా, అస్త్రం వేసింది భీముడి మీదకి, కానీ ఆ భీముడు తప్పించుకున్నాడు, మధ్యలో ఈ కడుపులో ఉన్న బాలుడు చచ్చిపోతున్నాడు అన్నది. ఇలా ఎవరి దారిన వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో అందరినీ ఓదారుస్తున్నాడు ఆయన. సుభద్ర ఆ పురిటి స్త్రీని పాప ఉత్తరని ఏది అప్పుడే కానిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఆ స్త్రీ, అయినా సరే ఆ పిల్లను బయటికి తీసుకొచ్చిందిట కృష్ణుడి మనస్సు కరిగిపోవాలని. ఆ పిల్లను తీసుకొచ్చి, ఇదిగో చూడు నా కోడలు ఎంత దీనంగా ఏడుస్తుందో ఆలోచించు, ప్రసవ వేదనతో గజగజలాడిపోయిన ఈమె ఆ వేదన కంటే, ప్రసవ వేదన కంటే పుత్ర వేదన ఎక్కువ బాధ కలిగిస్తోంది ఈమెను, ఎలా కుమిలిపోతుందో చూడు. భువనము లొక్క పెట్ట మృతి పొందిన జీవములా వహింపనేర్తు వల్లచినట్టులైన గుణరూఢుడు మేనమరల్ది పౌత్రుత్సావ విడుతే వంత పెంపున అవారణ నీ ఎదురల్ ప్రలాపముల్ వివిధములు ఏ మొనర్చితిమి వెర్రులమయ్యిటు భక్తవత్సల. నువ్వు భక్తులంటే ఎంతో ప్రేమతో అక్కడ చేరి వారిని అనుగ్రహిస్తావు, భక్తుల మీద వాత్సల్యం కలిగిన మహాత్ముడివి, అటువంటి నీకు మేము చెప్పాలా? ఈ 14 లోకములు నాశనమైపోయినా, సమస్త లోకములు నాశనమైపోయినా, ఆ నాశనమైన లోకాలని నీ చూపులతో బ్రతికించగలిగే శక్తి ఉన్నవాడివి నువ్వు. ప్రళయకాలంలో లోకాలు నశిస్తాయిగా, ఆ నశించిన లోకాలన్నింటినీ మళ్ళీ ఏం చేస్తున్నావు, నువ్వే సృష్టిస్తున్నావు. భువనములన్నిటినీ పుట్టించగలవు, భువనములన్నిటినీ పోషించగలవు, ఆ భువనములను నాశనము చెయ్యగలవు. ఈ విధంగా భువన నాశనం చెయ్యగలిగిన నువ్వు, భువన రక్షణ చెయ్యగలిగిన నీవు, భువన సృష్టి చెయ్యగలిగిన నీవు, నీ మేనల్లుడి కొడుకు చచ్చిపోతే రక్షించకుండా ఉంటావా? మా పిచ్చగాని వెర్రులమై ఏడుస్తున్నాం, ఏడవకు ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది అని ఆ పక్కనున్న కోడలను ఓదారుస్తూ, అమ్మాయి ఏడవకు నీకు పుణ్యం ఉంటుంది, వచ్చాడు కృష్ణుడు రక్షిస్తాడు అనేమో కృష్ణుడికే చూస్తుంది, కోడలికే చూస్తుంది, ప్రపంచాన్ని రక్షించే కృష్ణుడు నా మనవణ్ణి రక్షించడా అంటుంది, నీ మేనలుడి కొడుకు నువ్వు రక్షించుకోవా కృష్ణ అంటుంది. ఈ విధంగా పరిపరి విధాలుగా శోకిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు కూడా ఏమి ఎరగనట్టుగా కాసేపు అటు ఇటు చూసి, అమ్మాయిలు ఎందుకు ఇంత ఏడుస్తారు, అశ్వత్థామ బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేసినప్పుడు నేను ఒక శపథం చేశాను, ప్రపంచమంతా ఏకమైన లోకములన్నీ తల్లక్రిందులైన, అగ్నిహోత్రుడు చల్లబడిన, సముద్రం ఎండిపోయిన ఈ కుర్రాన్ని బ్రతికిస్తాను అన్నాను. ఆ మాట అసత్యం అవుతుందా? అమ్మా మేనత్తా కొంతి ఏడవకు, చెల్లెల సుభద్ర వంతతో వందురి బాధపడకు, గజగజలాడకు, ఓ ఉత్తర నీ భర్తని రక్షించే బాధ్యత నాది అని ఇలా పలికి కుర్రాడి దగ్గరకు వచ్చాడు. అసలు కృష్ణుడు ఇంత పని చేయాలా? ఆయన అలా చూస్తే కుర్రాడు బతకడా? కానీ ఆ భగవంతుడి లీలలు ఏమిటో మనకు మెల్లిగా తెలియాలి. ఆయన చచ్చిపోయిన పిల్లవాడి శవం దగ్గరకు వచ్చాడు. రాగానే ఉత్తర ఏమందో తెలుసిన, నాయన బాబు బాలుడా, సమస్త లోకాలకి మూలకారకుడైన, సకల భువన శాసకుడైన, సకల ధర్మానుశాసకుడైన శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, లేవేమిరా, వచ్చానికి నా దండం పెట్టు, మీ నాన్నగారికి తెలిస్తే చాలా బాధ కలుగుతుంది, మీ నాన్న ఏమనేవాడో తెలిసిన ఎప్పుడును, కృష్ణుడు మాకు దేవుడు, సమస్త లోకకర్త, ఆయన వచ్చిన తర్వాత పడుకుని ఎవరూ ఉండకూడదు, ఆయన రాగానే పడుకున్నవాడు తక్షణం లేచి నమస్కారం చెయ్యాలి అని మీ నాన్న నాకు చెప్పేవాడు, ఇప్పుడు నువ్వు పడుకుంటావేమిరా, భగవంతుడు వస్తే లేవేం దండం పెట్టవేం అంది ఆవిడ. అంటే కొంచెం పిచ్చి ఎక్కుతుంది ఆ సమయంలో, నిజంగా ఆవిడ అన్నది కూడా నిజమే కదా, భగవంతుడు వచ్చాడు లేచి దండం పెట్టమే, చచ్చిపోయిన వాడు దండం పెడతాడా? అయినా ఆమె ఒక ఉన్మత్త ప్రేలాపర వచ్చింది, అందులో సత్యము ఉంది, ఆయన వచ్చాడంటే నువ్వు బ్రతకగలవు, బ్రతికితే ఆయనకు నమస్కరిస్తావు. ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడడం లేదంటే ఆ బాధ్యత అయింది, దండం పెట్టించుకునే బాధ్యత అయింది అనే అంతరార్థం అందులో ఉంది. ఆయన వచ్చాడు నువ్వు దండం పెట్టంటే ఎప్పుడు దండం పెడతావు నువ్వు ఆయనకి? ప్రాణం వస్తే. ప్రాణం ఇవ్వవలసిన బాధ్యత ఎవరిది? ఆయనది. ప్రాణమిచ్చి నీ నమస్కారములు పొందవలసిన బాధ్యత ఆయనది అని గుర్తు చేస్తుందన్నమాట. అటువంటి ఆమెను చూచి చిరునవ్వుతో దగ్గరకు వచ్చాడు ఈయన. పగర ఎడనైన నే బొంకు పలుకనేని సమర ముఖమున ఎన్నడు చెలిత వృత్తి పిరిది కడుగిడనేని ఇప్పెన్నవా నియంగమున జీవమీ ప్రొద్ద ఆవహిల్లు. శ్రీకృష్ణుడు అంటున్న మాటలు వింటారా? వీటిని శపథములు అంటారు. ఆయన శపథం చేస్తున్నాడు, నేను శత్రువు దగ్గర కూడా ఏనాడు అసత్యం ఆడలేదు. సాధారణంగా మన ఇంట్లో వాళ్ళ దగ్గర నిజం చెబుతాం, కానీ శత్రువుల దగ్గర అసత్యం ఆడక తప్పదుగా. శత్రువు దగ్గర కూడా నేనేనాడు అసత్యం ఆడకపోతే యుద్ధములో మాట వరసకు కూడా వెనక్కి తిరిగి పారిపోకుండా ఉంటే ఈ పిల్లవాడి శరీరములోకి ప్రాణము వచ్చుగాక. ఇది ఒక శపథం. రెండు ఈ పద్యంలో రెండు శపథములు, నేను యుద్ధంలో ఎప్పుడూ పారిపోలేదు అది సత్యమైతే, నేను ఎప్పుడు అసత్యం ఆడని వాడినైతే ఈ పిల్లవాడి శరీరంలోకి ప్రాణం వచ్చుగాక. అంతపూర్వం శిశుపాలుడు లాంటి వాళ్ళు ఏమని తిట్టారా ఆయన్ని? ఒకప్పుడు జరాసంధుడు నీ వెంటబడితే నువ్వు పారిపోయావు అన్నారు. అది పారిపోవడం కాదు, వాడిని చంపడానికి నేను ఆడిన లీల. అది పారిపోవడం అయితే ఇప్పుడు ఆ మాట ఎందుకంటాడండి ఆయన? నేను యుద్ధంలో పారిపోకుండా ఉన్నవాడినైతే, నేను ఎప్పుడు అసత్యం ఆడని వాడినైతే ఈ పిల్లవాడి శరీరంలోకి ప్రాణం వచ్చుగాక. భగవంతుడి లీలలు మీకు అర్థమవ్వాలరా? ఏది అసత్యమో ఏది సత్యమో మీకేం తెలుసు, ఏది పరిగెత్తనమో ఏది పరాక్రమమో మీకేం తెలుసు, అది నాకు తెలుసు అని చెప్పడానికి ఈ మాట అన్నాడు ఆయన. ధరణీసుర కులము నెడల్ కర్రమెక్కుడు ప్రియము నాకు కలదేని సధర్మరతుడనయేని ఈ ఉత్తరాసుతుడు లబ్ధ జీవితత్వము నందున్. ఇప్పుడు ఈ రెండో పద్యంలో ఎవరు ప్రతిజ్ఞ చేశాడు ఆయన? నేనెప్పుడు బ్రాహ్మణులను భక్తితో పూజించేవాడిని అయితే, నాకు బ్రాహ్మణ భక్తి నా మనస్సులో ఎప్పుడూ ఉన్నట్టయితే, నేను బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అనే నామము కలిగిన వాడినైతే ఈ పిల్లవాడి శరీరములోకి ప్రాణము వచ్చుగాక. ధర్మము తప్ప అధర్మం ఎరగని వాడినైతే ఈ పిల్లవాడి శరీరములోకి ప్రాణము వచ్చుగాక. ఇంకా మూడో పద్యంలో, నరుని ఎడ నా మనంబున విరోధమెన్నడును ఏమి విధమునైనన్ పొరయమి నిజమేనియు సుస్థిరముగా ఈ బాలుమేన జీవము చెందు. ఏనాడు అర్జునుణ్ణి నేను ద్వేషించను, ఎప్పుడూ అర్జునుణ్ణి ద్వేషించకుండా ప్రేమతో చూసిన వాట నిజమైతే. అంటే కొంతమంది అప్పుడప్పుడు ఊరికే నాటకం ఆడతాడు, అర్జునుడిని ఏం ప్రేమించలేదు, అర్జునుడు కొడుకు అభిమన్యుడు చావుకి ఈయనే కారకుడయ్యాడని తెప్పారట్లేండి అప్పుడు. అందుకని ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రజల యొక్క సందేహాలు పటాపంచలు చేస్తున్నాడు. ఒకటేమిటి, నేనెప్పుడు అసత్యం ఆడలేదు, అసత్యం ఆడాననుకుంటే నేను చేసే ప్రతిజ్ఞకి వీడి శరీరంలోకి ప్రాణం రాదు. నేనెప్పుడు పారిపోలేదు, నేను నిజంగా పారిపోయానని మీరు అనుకుంటే వీడి శరీరంలోకి ప్రాణం రాదు. నేనెప్పుడు బ్రాహ్మణ భక్తితో ఉంటాను, అది నిజమైతే వీడి శరీరంలోకి ప్రాణం వస్తుంది. అంటే నేనెప్పుడు విప్రద్రోహిని కాదు, నేనెప్పుడు అర్జునుడిని మాట వరసకు కూడా విరోధించలేదు, ఎప్పుడు ప్రేమతోటే చూసిన మాట నిజమైతే ఈ పిల్లవాడి శరీరంలోకి ప్రాణం వచ్చుగాక. నిక్కపు ధర్మువునన ఏను అక్కంసాదుల వధిల్ చోట రసి చూడం నిక్కువమై ఆర్య జనులకెక్కినయేని అసువర్గము ఈ శిశువు కను. నేనెప్పుడు కంసాదుల్ని చంపటంలో అధర్మము చెయ్యలేదు. అంటే కంసుణ్ణి కాని, జరాసంధుణ్ణి కాని, దంతవక్త్రుణ్ణి కాని, శిశుపాలుణ్ణి కాని నేను ఎవరిని చంపినా ధర్మ మార్గంలో చంపా. నా చేతిలో చచ్చిన వాళ్ళంతా ధర్మం వల్లే చచ్చారు, అధర్మ మార్గంలో మోసంతో నేను ఎవరిని చంపలేదు. ఈ విధముగా నిక్కమైన ధర్మముతో నేను శత్రువుల్ని చంపడం నిజమైతే తక్షణం ఈ పిల్లవాడి శరీరంలోకి ప్రాణం వచ్చుగాక. మహాత్ముల్ని గొప్పవాళ్లని నేను గౌరవించడం నిజమైతే ఈ పిల్లవాడి శరీరంలోకి ప్రాణం వచ్చుగాక. మహిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్ఠితం బులై నాయందు తేజరిల్లునేని ఇబ్బాలకునకు జీవమిపుడవచ్చు. నేనెప్పుడూ సత్యమే పలికేవాణ్ణైతే, నాలో సత్యం స్థిరముగా ఉంటే, పరమధర్మం స్థిరముగా ఉంటే, బ్రహ్మచర్య దీక్ష నిరంతరం నేను వహించిన వాడినైతే, నేను ఎప్పుడు బ్రహ్మచారినే మీరు అనుకున్నట్టుగా ఇంతమంది భార్యలు ఉన్నారు సంభోగాలే మీరు, నేను బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాడిని అయితే ఈ పిల్లవాడికి ప్రాణం వచ్చుగాక. ఇవేమీ లేకుండా చూపులతో బతికించవచ్చు, కానీ లోకానికి కృష్ణ పరమాత్మ అంటే ఏమిటో, అసలు భగవత్తత్వం ఏమిటో చెప్పడానికి ఇన్ని చెప్పి నా లైఫ్ ఇదిరా, మీరు బయట మీకు తోచినట్లుగా ప్రవర్తించి నన్ను తిట్టుకుంటే నాకు నష్టం లేదు, మీరు పొగిడినా నాకు వచ్చే లాభము లేదు అని తన అవతారతత్వాన్ని తెలియజేసి, నా అవతారతత్వంలో ఇవన్నీ ఉంటే ఈ పిల్లవాడు బ్రతుకుగా కనగానే వాడు టక్కన కళ్ళు విప్పి కేర్ అనకుండా నారాయణ నారాయణ అన్నట్ట. పిల్లలు ఎప్పుడు బేరబేరం అంటారు, ఈయన బేరమల్ల నారాయణ అన్నాడు. కొంతమంది ఆ యోగ జాతకులు నారాయణ స్మరణతో పుట్టాడు ఆయన, నారాయణ స్మరణతోటే చచ్చిపోయాడు. అది పరీక్షిత్ యొక్క యోగం. ఆ పిల్లవాడి శరీరంలో చైతన్యం వచ్చింది, కళ్ళు కదిలేయి, చేతులు కదిలేయి, వజ్ర కదిలింది, నాలిక కదిలింది. ఆ నాలికతో కూడా అసలు పుట్టి పుట్టుకని ఎవడు మాట్లాడతాడు, ఏడుపులు తప్ప మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, 8 ఏళ్ళు వచ్చి కూడా మాట్లాడిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఆ నానాయాత్ర పడి మాట్లాడినా ముద్ద ముద్దగా మాట్లాడేవాళ్ళు కొంతమంది, ముద్దు ముద్దుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది. కూర్చోండి అండం లేదండి ఈ మధ్యకాలంలో పిల్లల కోసం, కూర్చోండి కూర్చోండి, ఇదేం కూర్చోండి, మాయదారి భాష చచ్చిపోతుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఫోన్లో మాట్లాడితే ఎక్కడ లేని మెలికలు తిరిగిపోయి ఇంకనమాట ఇలాగ మాట్లాడుతూ అంటే నమస్కారం అండి, నమస్కారం ఏంటది, నమస్కారం అది కూడా నమస్కారం అండి, మేషారండి, కూర్చున్నారా అండి, ఈ కొత్త కొత్తవి అనమాట, దరిద్ర బ్యాంకర్లు తయారయ్యారు ఈ మధ్యన. అలాంటి భాషతోటి చంపేస్తున్నారు ప్రాణం తీసి. ఈ పుణ్యాత్ముడు పుట్టి పుట్టగానే శ్రీమన్నారాయణ కటాక్షం కలిగిన వాడవడం వల్ల హాయిగా నారాయణ అన్నాడు ఆయన. ఆత్మకులము పరిక్షీణమైన జననముందిగాన ఈ అభిమన్యునందనునకు నరిహి అర్హమగు పరిచ్ఛిన్నామనియ కృష్ణుడు అఖిల జనములు విన పౌరవాధినాథ. మొత్తం వంశమంతా నాశనమైపోయినప్పుడు, పాండు వంశమే నశించిపోయినప్పుడు ఆ వంశం నిలబెట్టడానికి ఇతడు పుట్టాడు. అందువల్ల పరిక్షిత్తనేనికి పేరు, అంటే పరిక్షీణమైన వంశమును, వంశం యొక్క పేరు నాశనమయ్యింది. నాశనమైపోయిన నామము కూడా లేని వంశాన్ని, నామకే వస్తేగా మిగిలిన వంశాన్ని నిలబెట్టాడు గనక పరిచ్ఛిన్నాముడయ్యాడు ఈయన. పరిక్షిత్ అంటే పరిక్షీణమైన వంశమును నిలబెట్టినవాడు. వంశాన్ని నిలబెట్టడం వల్ల పరిచ్ఛిత్త. మరి రెండోది ఇంకోటి ఏంటి, కృష్ణుడు చెప్పాడు ఈ పేరు, కృష్ణుడే ఈ కుర్రవాడికి పరిచ్ఛిత్తని పేరెట్టాడు. పరిచ్ఛిత్ లేక పరీక్షిత్ రెండు సాధువులే. వంశము నశించిపోతున్నప్పుడు ఆ వంశం నిలబెట్టడానికి పుట్టడం వల్ల పరీక్షిత్తు. ఇక రెండోది ఏమిటి, పరిక్షీణాహ ప్రాణాహ, ప్రాణములు పోయాయి, పరిక్షీణములైన ప్రాణములతో అంటే పోయిన ప్రాణములతో పుట్టి ఆ తర్వాత మళ్లీ బ్రతికాడు, ఆ ప్రాణములు తిరిగి పొందాడు. పోయిన ప్రాణములతో పుట్టి బ్రతకడం వల్ల కూడా పరీక్షిత్తు. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ కుర్రాడు బతకగానే ఏం చేశాడో తెలిసినా, ఇలా చూశాట అందరినీ. ఎందుకని, ఆయన కడుపులో ఉండగా, ఉత్తర గర్భంలో ఉండగా ఈ పరీక్షిత్తు, ఆ లోపలికి బ్రహ్మశిరం అనే అస్త్రం వచ్చింది. ఆ అస్త్రం కుర్రాన్ని కాల్చేసింది, దాంతో తట్టుకోలేకపోయాడు. బాబోయ్ ఈ కడుపులో చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని వేదన పొందాడు. ఆ వేదన పొందుతున్నప్పుడు శంఖ చక్ర గదా పద్మములతో 4 చేతులతో బుల్లి సూక్ష్మమైన విష్ణుమూర్తి యొక్క రూపం వచ్చి ఆ అస్త్రాన్ని నాశనం చేసి కుర్రాడు కాలిపోకుండా కాపాడింది. కడుపులో అగ్నిజ్వాలల వంటి ఆ అశ్వత్థామ అస్త్రము నుంచి తనని ఎవడో ఒక ఆయన కాపాడాడు. ఇదంతా కడుపులో జరుగుతుంది, కడుపులో పిల్లాడు ఎంత ఉన్నాడు, అస్త్రం మీదకు వస్తోంది. ఆ సమయంలో విష్ణువు కడుపులోకి వెళ్ళాడంటే ఎంత చిన్న రూపమో ఆలోచించండి. ఆ సూక్ష్మమైన చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మములతో తనని రక్షించిన వాడు ఇప్పుడు బయట ఎక్కడున్నాడా అని పుట్టి పుట్టగానే ప్రాణం వచ్చిన తర్వాత, కృష్ణుడి అనుగ్రహంతో కదా ప్రాణం వచ్చింది ఆయనకి, ఈ కృష్ణ అనుగ్రహంతో ప్రాణం రాగానే నన్ను రక్షించిన కృష్ణుడు ఎక్కడున్నాడు అని పరీక్షించి కృష్ణుడు చూశాడు. అలా పరీక్షించి చూడటం వల్ల పరీక్షిత్ అయ్యాడు ఆయన. ఎంతమంది పరీక్షిస్తారండి, ఎంతసేపు ఆ కళ్ళేమో సరిగ్గా తెరవలేక ఇలా చూసి ఎంతసేపు పాల కోసం ఏడవడమే తప్ప మనం పుట్టగానే దేవుడు ఎక్కడో నేను చూసుంటానులేండి, మిగతా వాళ్ళ సంగతి చెప్పలేం కానీ మొత్తం మీద భగవంతుడు ఎక్కడున్నాడా అని పరీక్షించి చూడడం అంటే అంత తేలిక కాదు. ఆ భగవంతుడు మాత్రమే కడుపులో నాకు కనిపించిన దేవుడు బయట కనబడతాడా లేదా, ఈ వచ్చిన వాళ్ళలో ఎక్కడున్నాడని పరీక్షించి చూడటం వల్ల పరీక్షిత్తయ్యాడు. ఈ విధంగా మూడు కారణముల చేత ఆయన పరీక్షిత్తయ్యాడనమాట. ఆ పరీక్షిత్తుడికి పేరు కృష్ణుడు పెట్టాడు. ఈ విధంగా చూశారా ఈ కుర్రాడు పుట్టగానే నాకేసి ఎలా చూస్తున్నాడు అనగానే, అవును కృష్ణ అందరూ తల్లినో ఇంకొకండో చూస్తారు కానీ వాడు బ్రతకగానే రెప్ప వేయకుండా అలా నీకేసి చూస్తున్నాడు, వాడు ఎంత అదృష్టవంతుడు అని అందరూ పొగిడారు. ధర్మరాజు తర్వాత వచ్చాక ఈ ఘట్టం అంతా తెలిసింది, చాలా సంతోషించాడు. సంతోషించిన తర్వాత జ్యోతిష్కులు వచ్చి, కుర్రాడు ఎంత అదృష్టవంతుడండి, ఈ భూమండలం అంతా జయిస్తాడు, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తాడు, 68 ఏళ్ళు బతుకుతాడు, ఆ తర్వాత పావు కాటు తిని చచ్చిపోతాడు అని రకరకాలుగా చెప్పారు. చెబితే ధర్మరాజు, ఏమండి ఈ జ్యోతిషం అంతా నాకు అక్కర్లా, ఈ కుర్రవాడు ఎంత రాజ్యం పరిపాలిస్తాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఎంత పింఛన్ నెలకెంత టెన్షన్గా పుచ్చుకుంటాడు, ఎన్ని దండలు ఎంచుకుంటాడు, ఎన్ని ఛానల్స్లో కనపడతాడు, ఇవి పెద్ద నాకు అవసరంలా, ఆయన అదృష్టాన్ని బట్టి బతుకుతాడు. నాకు కావలసింది ఒకటే, ఈ పిన్నాతడు కృష్ణ భక్తుడగునా కృష్ణుడి భక్తుడవుతాడా లేదా చెప్పండి నాకు అన్నాడు. మేమందరం చిన్నప్పటి నుంచి కృష్ణ 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 అని కృష్ణ సంకీర్తనం చేసి కృష్ణుడు అంటే ఎంతో ప్రాణంగా బతికాం, కృష్ణ భక్తే మమ్మల్ని నిలబెట్టింది. అందులో వీళ్ళ తాతగారు అర్జునుడు పరమకృష్ణ భక్తుడు, వీళ్ళ నాన్న కృష్ణుడు మేనల్లుడు, ఈ కుర్రాడికి కూడా కృష్ణ భక్తి ఉంటుందా లేదా, గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై అంటాడా లేదా అది చెప్పండి అనగానే వాళ్ళన్నారు, కృష్ణ భక్తి ఏమిటండి, ఈయన పుట్టగానే కృష్ణుడిని పరీక్షించి చూశాడు, కృష్ణుడి వల్ల బతికాడు, కృష్ణుడే కడుపులోనూ ఈయనకి దర్శనమిచ్చాడు, చచ్చిపోయే ముందు కృష్ణుడి చరిత్ర విని కృష్ణ 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 అని కృష్ణుడిలో ఐక్యమైపోతాడు, అంత అదృష్టవంతుడని చెప్పారు వాడు. అప్పుడు ఆనందించారట ధర్మరాజు. మనం కూడా పిల్లల గురించి జాతక చక్రం వేయించేటప్పుడు ఇవ్వడగాలి. అంతేగాని పద్మాకర్ గారు, మొన్న మా మనవరాలు పుట్టిందండి, ఏ ఉద్యోగం చేస్తుందండి, అమెరికా వెడుతుందా అండి అని అడుగుతారు నా ప్రాణం తీసి. అమెరికా వెడితేనే మెరికా, మెరికలాగా అమెరికా వెళ్ళక్కర్లా, ఎక్కడున్నా పర్వాలా. ఏమండి పద్మాకర్ గారు, మా మనవడో మనవరాలో పుట్టింది, మీ పురాణం వింటారా లేదని అడగండి, ఈ వంకతో ఇంకో బాతికాళ్ళు నేను ఇంకా ఎక్స్ట్రా బతుకుతా, మీ మనవడికి పురాణం చెప్పడానికనే, మీ మనవడికి పురాణం చెప్పాలంటే నేను కూడా కొంతకాలం ఉండాలి కదా మరి, అని చెప్పి నా స్వార్థము మీ పరమార్థము. అంతేగాని అది మానేసి, మా పిల్లాడండి ఎంటెక్ చదవాలండి, లేకపోతే అది చెయ్యాలండి, ఎంతసేపు ఫారెన్లో ఉద్యోగం సంపాదించాలండి, ఇవి మనం కోరుకుంటున్నాం అంటే మీలాంటి జ్ఞానులు కాస్తమా, అలా కోరేవాళ్ళ గురించి నేను చెప్పా, మళ్ళీ మీరు మీ నెత్తిమే చేతులు పెట్టుకోకండి, మీ భుజాలు అసలు తడుగుకోకండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా మన పిల్లలు మన మనవలు మన మనవరాళ్ళు భగవద్భక్తి కలిగిన వారు అవుతారా లేదా, ఇది మనం అడగవలసింది జాతకంలో. అవి ఉన్నాయా, ఏవి భగవత్ సంబంధమైన జ్ఞానములు మనలో ప్రవేశించాయంటే తక్కిన కీర్తులు సంపదలు అవన్నీ తక్షణం వస్తాయి. ఒక్కడిని పట్టుకోండి, పాండవులు కృష్ణుడు ఒక్కడిని పట్టుకోవడం వల్ల ఏమైంది, ఇంత శత్రువుల్ని ఇంతమందిని జయించి జీవితంలో విజయం పొందారు. దుర్యోధనుడు సంపదలు వెంటబడ్డాడు, వీళ్ళు కృష్ణుడు వెంటబడ్డారు. కృష్ణుడి వల్ల కదా వాళ్ళు బ్రతికారంటే, కృష్ణుడి వల్ల కదా వాళ్ళు కీర్తి పొందారంటే, కృష్ణుడి వల్ల కదా వాళ్ళు మోక్షం పొందారంటే. కాబట్టి పుచ్చుకోవలసిన వాడిని పుచ్చుకోవాలి, పట్టుకోవలసిన వాడిని పట్టుకోవాలి, ఆ చదువులు చదవాలి. చదువుల్లో చదువులలో మర్మం మనం నేర్చుకోవాలి. చదువులలో మర్మం ఎల్ల చదివితి తండ్రి అన్నాడే ప్రహ్లాదుడు, అది చదువుకోవాలి మనం. ఈ విధంగా కుర్రవాడు మహాయోగ జాతకుడు భాగవతోత్తముడు పుట్టాడు. సరిగ్గా ఈ కుర్రాడు పుట్టాడు మధ్యాహ్నం చీకటి పడే సమయానికి పాండవులు స్వర్ణరాశితో హస్తినికి వచ్చారు. అంటే మనవడు పుట్టడం వాళ్ళు బంగారం తెరవడం, అక్కడ బంగారం ఇక్కడ బంగారం లాంటి వార్త రాగానే ఇప్పుడు కృష్ణుడు స్వాగతం పలికెట్ట పలకగానే వీళ్ళు ఇంకేమి అడగల, తొల్లుత ధృతరాష్ట్ర గాంధారులగని, ఎంత గొప్పవాడండి మహానుభావుడు ధర్మరాజు, పరమాత్ముడు ఎదురుగుండా ఉన్నాడు, మంచి శుభవార్తలున్నాయి, భార్యని చూడాలి, ఏమీ లేదు, ముందు రావడంతో తొల్లుత ధృతరాష్ట్ర గాంధారులగని, మహాత్ములు అంటారు అందుకే వాళ్ళని. యావత్ జీవితం తమకి పడి ఏడ్చిన వాడు ధృతరాష్ట్రుడు ఒకప్పుడు. వాడి వల్ల ఎన్నో కష్టాలు పొందారు, కానీ డబ్బు తీసుకురాగానే ఈ శుభవార్త చెప్పడానికి ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి గాంధారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మీ దయతో తల్లిదండ్రులైన మీ ఇద్దరి యొక్క ఆశీర్వచనంతో మేము హిమాలయాల నుంచి సంపద తెచ్చుకున్నామని నమస్కరించారంటే అసలు ఎంత సంస్కారవంతుడండి ధర్మరాజు మహానుభావుడు. చాలా కష్టం ఇలా ప్రవర్తించడం తెలిసిన ఒక వ్యక్తి వల్ల యావజ్జీవితం నానాయాతన పడిన వాడు ఆ వ్యక్తి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరే నాకు దిక్కని అనగలరా. కానీ ఈయన ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పెదనాన్న మీద కోర్టులకు వెళ్ళే వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం, కానీ ఆయన తొల్లుత ధృత రాష్ట్ర గాంధారులగని మరి గొంతిగాంచి అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. పురోన్మీల చక్షులు ప్రమద సంభరిత చిత్తులు నయిన యుత్సునిన్ విదురునిన్ ప్రీతిన్. ఆ తర్వాత కళ్ళు మెలమెలలాడుతూ ఉండగా, నాయన యుత్స సోదరుణ్ణి విడిచిపెట్టి మా దగ్గరకు వచ్చావు, సొంత సోదరుణ్ణి విడిచిపెట్టి సవతి సోదరుల దగ్గరకు వచ్చావు అని ధృతరాష్ట్రుడి కొడుకు యుత్సుణ్ణి కౌగిలించుకుని విదురుణ్ణి ప్రీతితో గౌరవించి అప్పుడు అందరినీ ఆదరించి ఇంతకీ ఏం జరిగిందని అడిగారు. అప్పుడు చెప్పారట అంతా, ఈ కృష్ణ పరమాత్మ చచ్చిపోయిన మన వంశాన్ని నిలబెట్టారు అని. అప్పుడు ధర్మరాజు వెళ్ళి ఆయన పాదాల మీద పడి, ప్రభు నీ రుణం ఎలా తీర్చుకుంటాం, భగవంతుడికి రుణం ఉండదనుకో, మాకు శరీరం ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, ధనమిచ్చావు, ఎప్పటికప్పుడు శత్రువుల నుంచి రక్షణ కల్పించావు, ఇవాళ మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టావు, నీ లీలలు నీకే తెలియాలి, హరిహరి హరిలీల హరికే తెలియాలి, ఆనాడు ఎప్పుడో మీ గురువుగారు కొడుకుని బతికించావని విన్నాం, ఇవాళ మళ్ళీ మా వంశాకురాన్ని రక్షించావు అని గాఢమైన భక్తితో కృష్ణుణ్ణి పాండవులు పూజించారు. సరిగ్గా అలా కృష్ణుణ్ణి స్తోత్రం చేయగానే కృష్ణ పరమాత్మ పూజ అయ్యిందో లేదో కృష్ణద్వైపాయనముని వ్యాసుడు అక్కడికి అడుగుపెట్టాడు. నాయన ఇక అన్ని శుభములే మీకు, అశ్వమేధయాగం ప్రారంభించండి, ముహూర్తం పెట్టానన్నాడు ఆయన. అన్నవుడు ప్రీతి నుంది అతడచ్చుతూ కన్గొని భవ్యమైన ఇప్పని తగనిట్లు చేయుమని పంపుము, తల్లియు తండ్రియు గురుడును సచివుండు ఇష్ట సఖుడు కరుణాకర నీవ మాకు నీ అనుపమ ముఖ్య వృత్తి జగమంతటికిన్ గతి వేయునేటికి. వేదవ్యాసుని రాకతోటే యజ్ఞం చెయ్యమని ప్రోత్సహించగానే ఎంతో ఆనందం పొంది వెంటనే కృష్ణుడికే తిరిగి వెళ్ళి నమస్కరించాడు. ఒక పక్కనేమో సద్గురుడు, మరొక పక్కన జగద్గురుడు, వ్యాసుడు సద్గురుడు, ఈయన జగద్గురుడు, అందుకని గురుదేవ శ్రీకృష్ణ. వేదవ్యాసులు వారు ఆజ్ఞాపించారు యజ్ఞం చేయమని, నువ్వు మాకు ఇష్ట సఖుడివి, గురుడివి, బంధువుడివి, అన్ని నువ్వే. ఇక్కడ మొత్తం చెప్పాడు వరసగా, తండ్రి, తల్లి, గురువు, సచివుడు, ఇష్టసఖుడు, ఈ పదాలు తిక్కర గారు వాడారు. ఇవి చదివితే పద్యనాయుడు కష్టం ఉందా, నీవే తల్లియు తండ్రియు నీవే మా గురుడు హితుడు అని పద్యాలు రాయడం పెద్ద కష్టం ఏంటండి, అన్ని ఆయన రాసిన వాటిని ఊరికే పద్యంలో పెట్టారు తర్వాత వాళ్ళు. ఈ విధంగా తల్లియు తండ్రియున్ గురుండును సచివుండు ఇష్టసఖుడున్ కరుణాకర నీవ మాకు నువ్వే మాకు, నీవు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తావని, కానీ అసలు ఈ యజ్ఞం నేనేగా చేయమన్నాను. కాబట్టి వ్యాసులు వారు ముహూర్తం పెడతారు, దీక్షా కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు, ఆయన ఎలా చెబితే అలా చేస్తాం, మేమంతా నువ్వు చెప్పిన పనులు చేస్తాం, నువ్వు చిటికి మాటికి పరమాత్మ అనుకు నన్ను, నేను నీ సేవకుణ్ణి, నువ్వేం చెప్పో చేస్తాను. అందుకే ఎంగిలాకులు ఎత్తాడండి ఆయన. యజ్ఞం జరుగుతూ ఉంటే, భోజనాలు జరుగుతూ ఉంటే భోజనాల్లో అందరూ వడ్డనకి వెళ్ళారు, ఈయన మాత్రం ఎంగిలాకులు ఎత్తాడు. అంతటి గొప్పవాడు కృష్ణుడంటే తన సేవకులకి తన భక్తులకి తాను సేవ చేస్తాడు ఆయన, అందుకని అవ్యాజ కరుణామూర్తి అన్నారు ఆ పరమాత్మని. ఇప్పుడు మునీశ్వరుడు ఏం చేశాడు, వేదవ్యాసులు వారు యాజ్ఞవల్క్యుణ్ణి, పైలుణ్ణి, వైశంపాయనుణ్ణి, వైశంపాయనుడు ఆ యజ్ఞంలో భాగస్థుడు కదా అందుకే ఇవన్నీ ఇంత బాగా చెప్పగలుగుతున్నాడు, పైల వైశంపాయన సుమంత యాజ్ఞవల్క్యాదుల్ని అందరినీ పిలిచారు, జైమిని మహర్షిని పిలిచారు, ఇంకా రకరకాలైనటువంటి ఋత్తిక్కులు 10,000 మందిని వేదవ్యాసుల వారు పిలిచారు, 10,000. ఈ 10,000 మంది వ్యాసుని శిష్యులు, అందులో పురాణములు చెప్పే సూత మహర్షి కూడా ఉన్నాడు. ఎంతేతంటే యజ్ఞంలో పురాణములు జరగాలి, వేద పఠనము పురాణ పఠనము అన్ని జరుగుతూ ఉండాలి. వచ్చిన వాళ్ళంతా ఎవరికి ఇష్టమైన వాటిలో వాళ్ళు పెడతారండి. కొందరు సంగీతం వింటారు, కొంతమంది నాటకాలు చూస్తారు, కొందరు హరికథలు కడతారు, కొందరు నా పురాణానికే వస్తారు, మరికొంతమంది వేదాల పఠనాన్ని కడతారు. ఇలా అన్ని శాలలు ఏర్పాటు చేశారట అక్కడ. ఈ విధంగా అందరినీ 10,000 మందిని పురమాయించాడు. ఏమన్నాడు, చైత్రమాస కలిత పౌర్ణమాసి నిప్పుడరయ పనుపు మేధ్యమగు తురంగము. యజ్ఞానికి అశ్వమేధ యాగానికి ఏం చేయాలి, ఒక మంచి గుర్రాన్ని తేవాలి, ఆ గుర్రాన్ని అలంకరించాలి, దానిని ఒక శుభముహూర్తంలో భూమి అంతా తిప్పాలి, సంవత్సర కాలం పాటు ఆ గుర్రం భూమండలం అంతా తిరగాలి, ఆ గుర్రమును దారిలో ఎవరు శత్రువులు పట్టుకోకుండా చూడాలి, ఎవరన్నా శత్రువులు గుర్రాన్ని బంధిస్తే యజ్ఞం ఆగిపోయినట్టే. అప్పుడు ఏం చేయాలి, ఆ గుర్రానికి రక్షణగా ఉన్నవాళ్ళు శత్రువుల్ని చీల్చి చెండాడు ఆ గుర్రాన్ని మళ్ళీ తీసుకురావాలి. అంటే ప్రపంచాన్ని జయించేంత గొప్పవాడైతే తప్ప ఈ యజ్ఞం చేయలేడు. గుర్రాన్ని మొత్తం దేశం తిప్పుతూ ఉంటే దాని మీద రాస్తారు, మీకు ఎవరికైనా ఓపిక ఉంటే ఈ గుర్రం బంధించండి, బంధిస్తే వాళ్ళ సంగతి చూసి మేము గుర్రాన్ని బట్టికెడతామని. అలా గుర్రాన్ని బంధించినప్పుడు శత్రువులు జయించాలి. అశ్వమేధ యాగం చేయాలంటే ఈ భూమి అంతా జయించగలిగిన వాడే, అంత పరాక్రమవంతుడే చెయ్యాలి. పాండవులు చేయగలిగారు, రాముడు చేయగలిగాడు అంటే వాళ్ళ ప్రపంచంలో అందరూ వాళ్ళకి సామంతులు కనుక చేయగలిగారు. అందువల్లే కలియుగంలో అశ్వమేధ యాగం చేయలేము సుమ మనం. మనం ఎక్కడ చేయిస్తాం, మనం అంటే నేను, మీరు చేయిస్తే చేయించచ్చేమో మళ్ళీ. కాబట్టి ఈ సృష్టిలో పక్కనున్న వాడికి వాళ్ళ మనం ఏం చెప్పలేము, కుర్రాడిని కూడా అదుపులో పెట్టలేము. అటువంటిది యావత్ ప్రపంచం జయించాలి. దానికి చైత్రమాసంలో పూర్ణిమ ముహూర్తంగా పెట్టాడు ఆయన. పూర్ణిమ నాడు యజ్ఞాశ్యాన్ని పంపాలి. సహదేవుణ్ణి పిలిచారు. సహదేవుడు మంచి గుర్రాన్ని నకులుడి సాయంతో పట్టుకొచ్చాడు. గుర్రం చాలా బాగుంది. ముని అశ్వము చూచి కరం వనురాగము పొంది మేధ్యమగునిది దీని వినుత విధానము నవిడుత మనవుడు నతడతని తోడనాదరమప్పన్. నకులుడు సహదేవుడు వెళ్ళి యజ్ఞానికి పనికొచ్చే గొప్ప గుర్రాన్ని, మంచి నవయౌవనంలో ఉన్న కుర్ర గుర్రాన్ని పట్టుకొచ్చారు. మళ్ళీ ముసలి గుర్రం అయితే భూమంతా తిరగలేదు, 4 అడుగులు నడిచి అమ్మో ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చాయని గుర్రం చతికిల పెడితే ఆ గుర్రం యజ్ఞానికి పనికిరాదుగా, అందుకని బాగా చురుగ్గా ప్రయాణం చేయగలిగేటటువంటి పొడుచు గుర్రాన్ని పట్టుకొచ్చారు. అప్పుడే చురుగ్గా అడుగులు వేస్తున్నటువంటి గుర్రాన్ని తెచ్చారు. ఆ గుర్రాన్ని తడిమి అద్భుతం, ఈ గుర్రం యజ్ఞానికి పనికొస్తుందన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని అలంకరించారు. చైత్రమాసంలో పూర్ణిమ నాడు ఈ గుర్రం ప్రయాణం చేసి మళ్లీ చైత్ర పూర్ణిమకి ఇక్కడికి వచ్చేయాలి. వస్తే అప్పుడు యజ్ఞ కార్యక్రమం. అంటే మధ్యలో సంవత్సర కాలం, దారిలో ఎన్ని దేశాలు జయించాల్సి వస్తుందో తెలియదు. అప్పుడు ధర్మరాజు గారు వ్యాసుణ్ణి అశ్వరక్షణ ఎవరికి అప్పగించాలన్నాడు. ఆ విశేషాలతో మళ్ళీ మనం రేపు కలుసుకుంటాం.